ಓಮಕ್ಯಾಂದಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯ ಚೈಕ್ಷರೋನ್ಮಿಲಿತಾಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀ ಚೈತನ್ಯ ಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀ ಗುರು ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ವೈಷ್ಣವಾಂಶ್ಚ ಶ್ರೀರೂಪಂ ಸ್ವಾಗ್ರಜಾತಂ ಸಹಗಣಾರಘುನಾಥಾನ್ವಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಪರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯದೇವಂ. ಶ್ರೀರಾಧಾ ಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಹಗಣಾಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ. ನಮಃ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮೀನಿತಿ ನಾಮಿನೆ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶತಾರಿಣೇ. ನಮಃ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿಸಿದ್ಧಾಂತ ಸ್ವಾಮೀನಿತಿ ನಾಮಿನೇ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶತಾರಿಣೇ. ನಮಃ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿಸಿದ್ಧಾಂತ ಸರಸ್ವತೀನಿತಿ ನಾಮಿನೇ. ಶ್ರೀವಾರ್ಷಭಾನವೀ ದೇವಿ ದಯಿತಾಯ ಕೃಪಾಬ್ಧೇ ಕೃಷ್ಣ ಸಂಬಂಧ ವಿಜ್ಞಾನ ದಾಯಿನೇ ಪ್ರಭವೇ ನಮಃ. ಮಾಧುರ್ಯೋಜ್ವಲ ಪ್ರೇಮಾಢ್ಯ ಶ್ರೀರೂಪಾನುಗ ಭಕ್ತಿದ ಶ್ರೀಗೌರಕರುಣಾಶಕ್ತಿ ವಿಗ್ರಹಾಯ ನಮೋಸ್ತುತೆ. ನಮಸ್ತೆ ಗೌರವಾಣಿ ಶ್ರೀಮೂರ್ತಯೇ ದೀನತಾರಿಣೇ ರೂಪಾನುಗ ವಿರುದ್ಧಾಪ ಸಿದ್ಧಾಂತದ್ವಾಂತಹಾರಿಣೇ. ನಮೋ ಗೌರಕಿಶೋರಾಯ ಸಾಕ್ಷಾದ್ವೈರಾಗ್ಯಮೂರ್ತಯೇ ವಿಪ್ರಲಂಬಾರಸಾಂಬೋದೇ ಪಾದಾಂಬುಜಾಯತೇ ನಮಃ. ನಮೋ ಭಕ್ತಿ ವಿನೋದಾಯ ಸಚ್ಚಿದಾನಂದನಾಮಿನೇ ಗೌರಶಕ್ತಿ ಸ್ವರೂಪಾಯ ರೂಪಾನುಗಾವರಾಯತೇ ಗೌರಾವಿರ್ಭಾವಭೂಮೇಸ್ವಂ ನಿರ್ದೇಷ್ಟಾ ಸಜ್ಜನ ಪ್ರಿಯಃ ವೈಷ್ಣವ ಸಾರ್ವಭೌಮಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯತೇ ನಮಃ. ವಾಂಛಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ನಮೋ ಮಹಾವದನ್ಯಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಮ ಪ್ರದಾಯತೇ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣಚೈತನ್ಯ ನಾಮ್ನೇ ಗೌರದ್ವಿಷಯ ನಮಃ. ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತರೂಪಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪದೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ಜಯತಾಂ ಸುರತೋರ್ಪಂಗುರ್ ಮಂದ ಮತೇರ್ಗತಿ ಮತ್ಸರ್ವಸ್ವಾಪದಾಂಬೋಜೌ ರಾಧಾಮದನ ಮೋಹನೋ ದಿವ್ಯವೃಂದಾರಣ್ಯಕಲ್ಪದ್ರುಮಾದಃ ಶ್ರೀಮದ್ರತ್ನಾಗಾರ ಸಿಂಹಾಸನಸ್ಥೌ ಶ್ರೀಮದ್ರಾಧಾಶೀಲ ಗೋವಿಂದದೇವೋ ಪ್ರಶ್ರಾಲವೇ ಸೇವ್ಯಮಾನಃ ಸ್ಮರಾಮಿ. ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟತಟಸ್ಥಿತಃ ಹರ್ಷಂವೇಣೋಸ್ವನಿ ಗೋಪೀರ್ ಗೋಪಿನಾಥಃ ಶ್ರೀಯಸ್ತು ನಃ. ತಪ್ತಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭೋ ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀಯದ್ವೈತಾ ಗದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ನಿನ್ನ ಮನ ದಾಮೋದರಾಷ್ಟ್ರ ಗುರಿ ಚೆಪ್ಪುಕುಂಟೂ ಕಾರ್ತೀಕ ಮಾಸ ವ್ರತಾನ್ನಿ ಗುರಿ ಚೆಪ್ಪುಕುಂಟೂ ಕಾರ್ತೀಕ ಮಾಸಂಲೋ ಊರ್ಜ ವ್ರತಾನ್ನಿ ಮನಂ ಆಚರಿಸಾಲಿ. ಈ ವ್ರತಾನ್ನಿ ಆಚರಿಸಡಂ ಅಂತೇ ಏಮಿಟಿ? ಮೂರು ಮುಖ್ಯಮೈನ ಪನ್ನುಲು ಚೇಯಾಲಿ. ಒಕಟಿ, ದಾಮೋದರಾಷ್ಟಕಾನ್ನಿ ಪೊದ್ದುನ ಸಾಯಂತ್ರಂ ಪಾಡಾಲಿ. ಮೂರು ಚೋಟ್ಲು మనం దీపారాధన చేయాలి, భగవంతుడి దగ్గర దీపాన్ని వెలిగించాలి, తులసి దగ్గర ఇంకోటి ఆకాశ దీపం, ఈ మూడు చోట్ల దీపాలు పెట్టిన తర్వాత మూడోది ఏం చేయాలి అంటే ఒక నియమ మాసాన్ని మనం నియమ వ్రతాన్ని పాలించాలి. ఈ సంవత్సరంతా చేసిన భక్తి దానికంటే ఏదో కొంచెం ఎక్కువ, మీకు తగినంత మీకు నచ్చింది ఏదో చేసుకోవాలి, ఒకటి చేయాలి, దాన్ని నియమ మాస అన్నారు. దానివల్ల రాధారాణి చాలా ఆమెకు చాలా ప్రీతి. కార్తీక మాసం అంటే రాధారాణి చాలా ప్రీతి. ప్రీత్యర్థే రాధా ప్రీత్యర్థే కార్తీక మాస, కార్తీక మాసాన్ని మనం చేయాలి, కార్తీక వ్రతాన్ని ఊర్జోతాన్ని చేయాలి. దానిలో ముఖ్యంగా సనాతన గోస్వామి పాదులు వారు ఈ కార్తీక మాస వ్రతాన్ని గురించి ఆయన రాసిన గ్రంథం హరిభక్తి విలాస్ అనే గ్రంథంలో ఈ 8 శ్లోకాలని రాస్తూ 8 శ్లోకాలకి వ్యాఖ్యానం కూడా చేస్తున్నారు. నిన్న మన మొట్టమొదటి శ్లోకంలో ఉండే ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకున్నాం. ఆచార్య యొక్క అనుగ్రహం వల్లనే మనం ఈ శ్లోకాల్లో ఉండే రహస్యాన్ని మనం తెలుసుకోగలం. రహస్యార్థాలను తెలుసుకోవాలి, భావార్థాలను తెలుసుకోవాలి. ఉట్టిగా ఏదో మనం శ్లోకాలు చదువుకొని దాని అనువాదాలు చదువుకొని వెళ్ళకూడదు. అట్లాగుంటే ప్రభుపాదులు వారు భగవద్గీతకి భాగవతానికి ఎన్నెన్నో వ్యాఖ్యానాలు చేశారు. ఎందుకు చేశారు? ఏదో ఆయన టైం పాస్ చేయడానికి చేశారా? కాదు, మన కోసం చేశారు. ఎందుకంటే ఆ వ్యాఖ్యానాలు కనుక లేకపోతే, ఆ శ్లోకానికి టీకా భాష్యాలు కనుక లేకపోతే ఆ శ్లోకంలో ఉండే ఆ గుహ్య అర్థం మనకి తెలియదు. మన గుహ్యార్థం కనుక తెలియకపోతే మన పైపైన అర్థంలోనే తెలుసుకొని మన దానిలో రసాస్వాదన చేయలేం. ఆ శ్లోకంలో ఉండే ప్రతి ఒక్క పదానికి లోతుగా ఆలోచించుకొని ఆచార్యులు మనకి ఈ తాత్పర్యాలను ఇచ్చారు. అది చదివి మనం ఆస్వాదన చేయగలం. గీతా భాగవతం ఎందుకు, ఈ శాస్త్రాలు ఎందుకు ఉన్నాయంటే అది చదివి మనం ఆస్వాదన చేయాలి. పూర్ణామృతాస్వాదన. ఇప్పుడు మనం భక్తికి వచ్చాం, ఎందుకు వచ్చాం? ఏదో పాపాల నుంచి తప్పుకోవాలని వచ్చామా? కాదు, ఆస్వాదన. ఆధ్యాత్మిక భగవంతుని యొక్క లీలలు, కృష్ణుడి యొక్క నామస్మరణలో ఉండే ఆస్వాదనని ఆస్వాదించడానికి వచ్చాం. అది ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఈ ఆచార్య యొక్క తాత్పర్యాన్ని మనం దాద చదివితే కనిపిస్తుంది. సనాతన గోస్వామి పాదులు వారు మొట్టమొదటి శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ ఈ శ్లోకంలో ఉండే ఆ రససాగరాల్లో కొంచెం లోతుగా తీసుకువెళతారు. భక్తిరసామని సింధిలో ఈ మాట రూప గోస్వామి పాదులు వారు చెబుతారు. కొన్ని చేపలు సాగరంలో పైన పైన ఎదుతూ ఉంటాయి, అది మాయాజాలం అంటే కాలజాల, కాలజాలను పట్టిపోతాయి. ఈ చేపలు వాడు ఉంటారు కదా, ఆ జాల వేసి ఆ పైన పైన ఈజే చేపలన్నీ వాళ్ళు పట్టుకుంటారు, అవి చచ్చిపోతాయి. అదే ఈ సాగరంలో లోతుగా ఈజే పెద్ద పెద్ద చేపలుంటాయే, వాటిని పట్టుకోలేడు చేపవాడు. ఎందుకు పట్టుకోలేడు? లోతుకున్నాయి కాబట్టి. అట్లాగే గీతా భాగవత ఈ శాస్త్రాల్లో ఉండే ఆ శ్లోకాలు ఒక సాగరం లాంటిది. అక్కడ మన పై పైనే ఈజుతుంటే మాయాలో మనం పట్టుబడే దానికి అవకాశం ఉంటుంది, మాయాజాలను పడిపోతాం. అదే ఈ శ్లోకాలు ఉండే అర్థాల్లో లోతుగా వెళ్ళామనుకోండి, అక్కడ లోతుగా వెళ్ళి చక్కగా హాయిగా ఈజుతున్నాం అనుకోండి, చాలా ఆనందంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఈ కాల జాల భియ అన్నారు రూపగోస్వామి పాదులు భక్తుల స్వామి సింధులో. ఈ కాలజాల భయ అంటే ఈ కాలజాలం అనే దానివలన వచ్చిన ఆ భయం లేకుండా ఉంటాము అన్నారు. కొంతమంది భక్తులు భక్తి చేస్తున్నా కూడా వాళ్ళకి ఏదో భయం ఉంటుంది, నా పోస్ట్ పోతుందేమో అని, నాకేదో అది అయిపోతుంది, నేను చచ్చిపోతానేమో అనేదో భయం ఉంటుంది. అంటే ఏమిటి, ఈ శాస్త్రాల్లో ఉండే సాహిత్యాలు, వైష్ణవ సాహిత్యాల్లో ఉండే ఆ శ్లోకాల్లో ఉండే ఆ లోతుగా ఉండే అర్థాల్లో మనం ఈదట్ల, అక్కడ ఆ లోతుగా ఉండే అర్థాల్లో మనం ఆనందాన్ని రసాన్ని ఆస్వాదించట్ల. అందుకని భయం. భక్తి చేసుకున్నా ఎందుకు భయం ఉంటుందో అంటే ఆ భక్తి చేసే భక్తిలో మనకు ఆస్వాదన లేదు కాబట్టి. అదే ఆస్వాదన అంటే ఆ రుచి, ఎప్పుడైతే కలిగిందో రుచి ప్రజాయతే, ఎప్పుడైతే రుచి కలిగిందో శాస్త్రాల్లో ఏమవుతుంది, భయం అనేది ఉండదు, మృత్యు అనే భయం కూడా లేదు. మృత్యు వచ్చినా నవ్వుతూ మనం స్వీకరించగలం. ఎట్లాగవుతుంది, పరీక్షిత్ మహారాజు నేను చనిపోతున్నాను అనే భయంతో వచ్చాడు పరీక్షిత్ మహారాజు. అదే పదవి స్కందం రాగానే ఏం చేశాడు పరీక్షిత్ మహారాజు, చెప్పారు నాకు ఎటువంటి భయం లేదు, నేను ఈ కృష్ణ కథను వినడానికి కూర్చున్నాను, మీరు ఏదో టైం అయిపోతుంది, ఏడో రోజు వచ్చేస్తుందేమో నాకు భయం ఉందో, ఎటువంటి భయం లేదు నాకు, మీరు కృష్ణ కథని చాలా విస్తారంగా చెప్పండి, తానిన్యో మత విస్తరాత్తన్నాడు పరీక్షిత్ మహారాజు. అంటారు నాకు దాహం కూడా లేదన్నారు. దాహమే కాదు, నాకు ఆకలి కూడా అవ్వట్లా, మూడు రోజు మూడు రాత్రులు ఏమి తినలా ఏమి తాగల, నైసాది దుస్సహక్షున్మాం తెక్తూతమ బాధయేత్ వివంతం ముఖాంబోజం పూతం హరికతామృతం అన్నారు. వివంతం ముఖాంబోజం పూతం హరికతామృతం, మీ ముఖార విందని నుంచి ఈ హరికథని నేను వింటున్నా కదా, హరికథని నేను త్రాగుతున్నా కదా, నా చెవుల ద్వారా తాగుతున్నా కాబట్టి నాకు ఆకలి దాహం అని లేదు, మీరు నిశ్చింతంగా నాకు ఎటువంటి భయం లేదు, నేను వచ్చా భయపడొచ్చా, నేను చచ్చిపోతున్నాను అనే భయంతో వచ్చా, ఈ తొమ్మిది స్కందాలు విన్న తర్వాత నాకు ఎటువంటి భయం లేదు, నేను చక్కగా హాయిగా కూర్చొని ఉంటున్నాను. ఎప్పుడైతే ఈ భాగవత రససాగరంలో మనం ఇచ్చుతామో లోతుగా ఆ కృష్ణ కథల్ని ఆస్వాదన చేస్తామో అప్పుడు భయం అనేది ఉండదు. అదే భక్తి చేస్తున్నా కూడా అది పై పైనే ఉన్నాం అనుకోండి, భయం ఉంటుంది, అది పోతుంది ఇది పోతుంది ఏమవుతుంది ఏమవుతుంది అనే భయం ఉంటుంది. భక్తుడు ఏం చేస్తాడు, ఆ మృత్యుకి వెయిట్ చేస్తుంటాడు, మృత్యు ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుంటాడంట. కాలం ప్రతిక్షం విమదో విమత్సరహ, నారదుడు మనం దాని గురించి చెప్పుకుంటాం పొద్దున పూట, నారదు వ్యాస సంబంధ శ్లోకం వస్తుంది. నామానంతస్య, నామస్మరణం చేసుకుంటూ నారదుడు ఎట్ట బతికాడు ఎట్ట జీవించాడు అంటే, కాలం ప్రతీక్షం, ఎప్పుడు వస్తాను, ఎప్పుడు మృత్యు ఎప్పుడు వస్తుంది మృత్యు వస్తుంది, అది ప్రతీక్షతో అంటే దానికి వెయిట్ చేస్తూ, మృత్యు ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తూ భజన చేశాడంట. అంటే అంత భయం లేకుండా అది ఈ భక్తులకు వస్తుంది, ఈ విశేషత. అందుకని సనాతనకు వస్తాయని మొట్టమొదటి శ్లోకానికి వ్యాఖ్యానం చెబుతూ నిన్న ఇప్పుడు నమామి, ఈ దామోదరాష్ట్రంలో మొట్టమొదటి పదం ఏంటి నమామి, మూడవ శ్లోకంలో నమామి గురించి మనం చెప్పుకుందాం. అది మంగళాచరణగా దైన్యోక్తిగా, ఒక మంగళాచరణగా దైన్యోక్తిగా భగవంతుని ప్రార్థిస్తూ శరణాగతి వేడుకుంటూ నాకు ఒక శక్తినివ్వండి, ఎందుకంటే మీరు ఈశ్వరుడు కాబట్టి. ఈశ్వర అనే పదానికి మూడు అర్థాలు నేర్చుకున్నాం, ఒకటి సర్వశక్తిమాన్ జగదేకనాథ, రెండోది మూడోది నిజప్రభు. ఈ మూడు అర్థాలు, ఈ ఒక ఈశ్వర అనే శబ్దానికి మూడు అర్థాలు చెప్పారు సనాతన గోస్వామి పాదులు వారు. మీ ఎన్నెన్నో శక్తులున్నాయి కదా, అన్ని శక్తుల్లోనూ మీకు మీ గుణగా మిమ్మల్ని మీరే గుణగానం చేసుకునే ఆ గుణగాత శక్తి ఉన్నదే, గుణాల్ని వర్ణించే ఆ శక్తి ఉన్నది, ఆ శక్తి ద్వారా నా హృదయాన్ని ఆవేశించండి, నేను మిమ్మల్ని స్తుతి చేయాలి స్తోత్రం చేయాలని కోరుతున్నాను, అది కోరిక మాత్రమే ఉంది నాకు, నేను మీ శరణం వేడుకోవటం కోరుకోవటం ఈ రెండు పనులే చేయగలను, మిగతావన్నీ మీరే చేయించాలి నా చేత అనే భావనతో ముందుకెళ్ళి నమామీశ్వరం సచ్చిదానంద రూపం. ఎట్లా ఉన్నారు మీరు సచ్చిదానంద స్వరూపం, ఆ స్వరూపంలో కూడా ఆ లసత్ కుండలం మీ సౌందర్య విశేషతను వర్ణిస్తూ ఆ కుండలాల యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. కుండలాలు ఎట్టు ఊగుతున్నాయంట ఒకటి, రెండోది చాలా మెరిచిపోతున్నాయంట, మూడోది అర్థం ఏమిటి చాలా అందంగా ఉన్నాయి, ఎందుకు అందంగా ఉన్నాయి కృష్ణుడు ధరించాడు కాబట్టి చాలా అందంగా ఉందంట, నాలుగోది ఏమిటి మహాసౌభాగ్యాన్ని ప్రాప్తించిన కుండలాలు ఎందుకంటే ఆ కృష్ణుడు పెదవులను ముద్దు పెట్టుకునే సౌభాగ్యం మిగతా ఆభూషణాలకి మిగతా ఆభరణాలకి కలగలేదు కాబట్టి సనాతన గోస్వామి వారు అంటారు ఇది మహాసౌభాగ్యాన్ని పొందింది కాబట్టి లసత్ కుండలం గోకులే ప్రాజమానం. ఈ గోకుల్లో ఒక లీల జరుగుతుంది, ఆ లీలని వర్ణిస్తారు ఎక్కడ భాగవతంలో కూడా సుఖదేవ గోస్వామి చాలా చక్కగా రెండు అధ్యాయాలు వర్ణించారు. ఈ అధ్యాయం ఎట్లా మొదలవుతుందంటే ఇప్పుడు ఈ లీల జరగ మునుపు కృష్ణుడు ఏం చేశాడు, పూతనా వధం చేశాడు, తర్వాత శకటాసుర తృణావర్త వీళ్ళ ముగ్గురిని వధించిన తర్వాత కూడా ఏమైందంటే భగవంతుడు ఫస్ట్ పూతనని ఉద్ధరించి పూతన వదనలేము పూతనా ఉద్ధార్ అంటారు. యాశ్రావయేత్ పూతనామోక్షం అద్భుతం బాలకం బాలకం అద్భుతం అర్భకం అద్భుతం అద్భుతమైన ఈ కృష్ణుడు ఆ బాలస్వరూపంలో ఉండి యాశ్రావయేత్ పూతనామోక్షం పూతన మోక్షాన్ని ఎట్లా ఇచ్చాడు అని కనుక ఎవరోతి వింటారో వాళ్లకి గోవిందే లభతే రతి అన్నారు సుఖదేవ గోస్వామి. ఆ గోవిందుడు ప్రతి రతి లభతే రతి లభిస్తుందంట. ఆ లీలలో కృష్ణుడు ఏం చెప్పాడు చూపించాడంటే ఆ కృష్ణుడు ఆయన పెదవుల యొక్క మహిమ చూపించాడు, శక్తిని చూపించాడు, పెదవుల్లో ఉండే శక్తిని చూపించాడు. తర్వాత శకటాసురుడు వచ్చాడు, ఏ రూపంలో వచ్చాడు, గాలి రూపంలో వచ్చాడు. ఉండి అక్కడ ఒక ఒక బండి ఉంటే పాత బండిలో దాక్కుని కూర్చున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు, ఆయన చిరణకమలాలతో ఏదో తన్నలా చిన్నపిల్లలు ఆ సైకిల్ లాగా అక్కడ కొట్టుకుంటారు కదా అట్లా అంటూ ఒక స్పర్శ మాత్రం చేశాడు. ఏమైపోయాడు, తృణావర్తుడు శకటాసురుడు చచ్చిపోయాడు. అంటే కృష్ణుడు ఆయన చిరణకమలాల్లో ఉండే ఐశ్వర్యాన్ని ప్రకటించాడు. ఎట్లా ప్రకటించాడు అంటే వామనదేవుడు కూడా వామన అవతారంలో వచ్చినప్పుడు ఆ చిరణకమలాన్ని చాలా పెద్దగా చేసి ఐశ్వర్యాన్ని చూపించాడు. ఇక్కడ ఎట్లా చూపించాడు, మాధుర్యాన్ని సంకుచితం కాకుండా కృష్ణుడు ఐశ్వర్యాన్ని చూపించాడు. అది కృష్ణులో విశేషత. మిగతా లీలలో ఈ విశేషత ఉండదు. ఏమిటి, ఐశ్వర్యాన్ని చూపిస్తాడు, ప్రకటిస్తాడు. చూడు నీ ఎంత ఐశ్వర్యవంతుడి, నీ ఎంత గొప్పవాడిని, నా కాలు ఎంత పెద్దది, నా శరీరం ఎంత పెద్దది వామన అవతారంలో చూపించాడు. అదే కృష్ణుడు అదే పని చేసినా పెద్ద గొప్ప ఐశ్వర్యాన్ని చూపించినా ఆ మాధుర్యాన్ని సంకుచితం కాకుండా చూపిస్తాడు. అది కృష్ణ అవతారంలో ముఖ్యత, ప్రాముఖ్యత. అది చూపించాడు. అయినా నెక్స్ట్ త్రినావర్తున్నాడు, త్రినావర్తుడు వచ్చాడు, కృష్ణుడు తెలుసు త్రినావర్తుడు వస్తున్నాడని. ఇప్పుడు నేను నా పెదవుల యొక్క ఐశ్వర్యాన్ని శక్తిని చూపించాను, నా చిరణకమలాలు ఉండే ఆ శక్తిని చూపించాను, ఇప్పుడు నేను నా కరకమలాల్లో ఉండే శక్తిని చూపించాలి, ఎట్టా చూపించాలి అనుకున్నాడు. యశోద ఓడలో కూర్చున్నాడు కృష్ణుడు. కూర్చొని అనుకున్నాడంటే ఇప్పుడు త్రినావర్త అనే అసలుడు వస్తున్నాడు. ఇప్పుడు నాకేదో పైకెళ్ళి చాలా విమానంలోకి వెళ్ళి హై గాల్లో తిరిగి రావాలని షికారు చేయాలని ఉంది ఆకాశంలో. యశోద అంటే తల్లి కదా, ఆడది కాబట్టి పైకి వెళ్తే దొడిచిపోతుందేమో, అందుకని త్రినావర్త వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తాడు, నేను ఇక్కడ పడుకుని ఉంటే నాతో పాటు యశోదాను కూడా తీసుకెళ్తాడు, అందుకని ఉన్నట్టుండి బరువు అయిపోయాడు. బరువు అవగానే యశోదాకి ఏదో అనిపించింది, ఏమిటయ్యా నీ మొయ్యలేకపోతున్నాడు, మొయ్యలేకపోతున్నాడు, ఇన్ని రోజులు నేను నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను, ఉన్నట్టుండి ఇంత బరువు అయిపోయాడని ఎట్లాగట్లా కింద పెట్టి ఏదో పని చూసుకోవడానికి వెళ్ళాను. ఉన్నట్టుండి త్రినావర్తుడు వచ్చాడు. పెద్ద గాలి భవండర్ అంటారు దాన్ని, ఏమంటారు సుంటర్ గాలి అంటారు, పిడి సుడిగాలి, సుడిగాలిగా వచ్చాడు. వచ్చి కృష్ణుడు పైకి తీసుకెళ్లిపోయాడు. చాలా ఆనందంగా అనిపించింది కృష్ణుడికి, ఆహా ఎంత చక్క తీసుకెళ్తున్నాడు పైకి. మీరు ఆ జెయింట్ వీల్లోనో పైకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు చాలా ఆనందం కదా, అట్టా కృష్ణుడు చాలా ఆనందంగా అనిపించింది. పైకి తీసుకెళ్లిపోయాడు, వెళ్ళిపోయింది అది కృష్ణుడు, ఇంకా చాలే అనుకున్నాడు. త్రినావర్తన కృష్ణుడు పట్టుకొని వెళ్తున్నాడు, ఇంకా చాలే అనుకో. అక్కడ కృష్ణుడు పైకి వెళ్ళిన తర్వాత బరువు అయిపోయాడు. ఎట్ట బరువు అయ్యాడంటే ఆ త్రినావర్తుడు కింద పడిపోతున్నాడు. అదే పడిపోయే సమయం వచ్చినప్పుడు అనుకున్నాడు, ఏమైంది నేను పడిపోతున్నాను, ఈ కృష్ణుడు చాలా బరువు అయిపోయాడు, ఇక్కడి నుంచి వదిలేద్దామని కృష్ణుడిని వదిలేశాడు. ఒకసారి ఎవరన్నా కృష్ణుని పట్టుకుంటే, పట్టుకున్న తర్వాత మీరు వదిలేయచ్చు కృష్ణుణ్ణి. మీరు కృష్ణుని పట్టుకున్నారు కదా, ఏ తామాం ప్రపద్యతే తామసదేవ భజామయం, మీరేం చేస్తే కృష్ణుడు అదే చేస్తాడు కదా. మీరు కృష్ణుడు పట్టుకున్నారు, త్రినావర్తుడు కృష్ణుడు పట్టుకున్నాడు, కృష్ణుడు త్రినావర్తుడు పట్టుకున్నాడు. ఒక పని ఏంటంటే ఎవరైతే ఒకసారి కృష్ణుడు పట్టుకుంటే కృష్ణుడు మిమ్మల్ని వదలడు. త్రినావర్తుడు పట్టుకున్నాడు, ఆ గొంతు పట్టుకున్నాడు, పడిపోతున్నాడు కాబట్టి ఇక గాబరా పడిపోతున్నాడు కృష్ణుడు. అయి పడిపోతున్నాడు పడిపోతున్నాను, గాబరా పడిపోతే ఏం చేసి ఇంకా గడ్డి పట్టుకున్నాడు. ఆ త్రినావర్తుడు కృష్ణుడు వదిలే అంటున్నా, వదిలేట్లా, ఎందుకు నువ్వు ఎంత వదిలేయని చెప్పినా కృష్ణుడు నేను వదలడు, ఒకసారి కృష్ణుడు పట్టుకుంటే మీ కృష్ణుడు మిమ్మల్ని వదలడు. అది ఒకసారి మీరు భక్తిలోకి వచ్చారనుకోండి, ఆ ఏదో లేని విచ్చికిద్దిపోయి వదిలేశారనుకోండి, ఆ మీరు వదిలేసినా కృష్ణుడు మిమ్మల్ని వదలడు, భక్తి మిమ్మల్ని వదలదు, హాంట్ చేస్తూ ఉంటుంది. మీ వెనక ఒక దెయ్యంలాగా ఒక పిశాచిలాగా వెంటబడుతుంది భక్తి. ఎక్కడికి వెళ్ళినా ఏది సుఖాన్ని అనుభవించడానికి వెళ్ళారనుకోండి, ఆ భక్తి గుర్తుకొస్తుంది, అరే ఏమిటిది వదిలి అది పాపం అనుకుంటుంది. మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి ఏదో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు, ఆ భక్తి చేసి వదిలేసిన తర్వాత ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి వెళ్తే చేయలేరు, అది ఇంపాసిబుల్. అట్లా కృష్ణుడు వదలడు, అంటే కింద పడ్డాడు. ఇంత పడిన తర్వాత అందరూ అనుకుంటున్నారు ఏమైందో ఏమైందో ఏమైందో. యశోద ఏం చేసింది, ఉన్నటువంటి వెళ్ళి కృష్ణునికి ఆ కోగులు ఇచ్చుకొని పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. అంటే ఎంతోమంది చెప్పారు యశోదాకి, ఈ చిన్నపిల్లవాడు సాధారణమైన వాడు కాదు, ఒక దేవతేమో అదేమో అంటే, యశోదాకు ముందు ఐశ్వర్యశక్తి ఎన్నో ప్రదర్శనాలు చేసింది, నేను ఐశ్వర్యవంతుణ్ణి అని చూపించడానికి, కృష్ణుడు భగవంతుడు అని స్థాపించడానికి ఐశ్వర్యశక్తి ఎన్నోసార్లు వచ్చినా యశోదాలో ఉండే ఆ కృష్ణ ప్రేమ, వాత్సల్య ప్రేమ కొంచెం మాత్రం కూడా తగ్గల. నిన్న మీకు చెప్పాను ఒక మాట, విశుద్ధ వాత్సల్య ప్రేమ రస, వాత్సల్య రస ఈ రెండు రకాలు, ఒకటి యశోదాలో ఉండే వాత్సల్యం, ఇంకోటి దేవకీ వసుదేవులో ఉండే వాత్సల్యం. వాళ్ళలో జ్ఞాన ఐశ్వర్య జ్ఞానయుక్త వాత్సల్యం ఎవరిలో, దేవకీ హృదయంలో ఉండే యశోద, దేవకీ వసుదేవ హృదయంలో ఐశ్వర్య జ్ఞానయుక్త వాత్సల్యం. ఈ ఐశ్వర్య జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ వాత్సల్య ప్రేమని తగ్గిస్తుంది, తప్పేస్తుంది. అయితే ఇక్కడ ఎన్నిసార్లు ఈ ఐశ్వర్య జ్ఞానం ప్రకటించినా, ఐశ్వర్యాన్ని ప్రకటించిన ఐశ్వర్యశక్తి వచ్చినా యశోదాకి దూరంగా దండం పెట్టుకుని వెళ్ళిపోయింది, కానీ యశోదా హృదయంలో ఈ హృదయంలో ఉండే ఆ వాత్సల్య విశుద్ధ వాత్సల్య ప్రేమరసం ఉన్నదే అది కొంచెం కూడా తగ్గల. అది యశోద యొక్క వాత్సల్య భక్తి మహిమ. ఈ ఇప్పటి వరకు చేసిన లీలల్లో, ఈ దామోదర లీలలో కూడా ఇప్పటి వరకు గోకుల్లో కృష్ణుడు ఏ లీలలు చేశాడో ఆ లీలలు వెనక ఏమిటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యశోద యొక్క భక్తి మహిమని, ఆ వాత్సల్య యొక్క మహిమని స్థాపించటానికి మాత్రమే అన్నారు. ఏమిటా మహిమ? కృష్ణుడు భగవంతుడు, ఆయన స్వయంగా నేను భగవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి అని స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. యశోదాకి నచ్చ చెప్పడానికి, అమ్మా నేను భగవంతుణ్ణమ్మా అన్న, అది చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో దండాలు పడ్డాడు కృష్ణుడు. అయినా యశోద కన్విన్స్ కాల. ఏమనుకుంటుంది యశోద, నువ్వు భగవంతుడువే, నువ్వు నా కొడుకువి అంతే, అది తెలుసు. ఆ కృష్ణుడు భగవంతుడు అనే జ్ఞానం యశోదకి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా యశోద అది స్వీకరించట్లేదు. ఏమిటంటే, ఎందుకంటే ఆ యశోద హృదయంలో ప్రేమ యొక్క మహిమ, అంటే యశోద హృదయంలో ఉండే వాత్సల్య యొక్క మహిమని గానం చేయటానికి ఈ లీలలు ఉన్నాయి అని సుఖదేవ గోస్వామి పాదు వారు చెబుతారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతారు, పరీక్షితుడు ఏమడుగుతాడు, ప్రశ్న ఏంటంటే, నంద కిమ్మకరోత్ బ్రహ్మన్ శ్రేయ ఏవన్ మహోదయన్ యశోదా చ మహాభాగ పపో యస్యాః స్తనం హరిః. పపో యస్యాః స్తనం హరిః యశోదా మహాభాగ. యశోద భాగ్యం ఉంటుంది చూడండి, నంద మహారాజు యొక్క ఈ భాగ్యం ఉంటుంది చూడండి, ఎవరి ఇంట్లో స్వయంగా సాక్షాత్ పరబ్రహ్మ స్వయం కృష్ణుడు వచ్చాడు ఆడుకుంటున్నాడు, అదే కాకుండా యశోద స్తనపానం చేశాడు, ఆ యశోద స్తనం నుంచి ఆ పాలన తాగడానికి ఏడిచేవాడు, ఆ స్వయం భగవంతుడు ఇట్లా అద్భుతమైన లీలలు చేశాడు, యశోద ఎంత మహాభాగ్యం, ఈ భాగం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అదే కాకుండా ఇప్పుడు పితరో నాన్వవిద్యేదం కృష్ణ అర్భకం ఏకిహం గాయంతః యద్యాపి కవయో యల్లోకో సమాపాలయన్ అన్నారు. అంటే కృష్ణుడు యశోద నందమార దేవికి వసుదేవు ముందు పుట్టినా, వాళ్ళ పుత్రుడుగా పుట్టినా, అయినా ఈ కృష్ణుడు యశోదానంద మహారాజు వాళ్ల దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైన ఈ లీలను చేశాడే, ఈ మధురమైన లీలను చేశాడు. యశోదానంద మహారాజుల కంటే, దేవకీ వసుదేవుల కంటే యశోదానంద మహారాజు యొక్క భక్తి గొప్పగా ఉన్నట్టుంది, దీని గురించి నేను వినాలి అనుకున్నా అన్నాడు. సుఖదేవి గోస్వామి చెబుతారు, ఈ యశోదానంద మహారాజు ఎవరో కాదు, ద్రోణ దార అని ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో ఎంతో చాలా భక్తి చేశారు. ద్రోణో వసూనాం పురవో ధారయా భార్యయా సహా, ద్రోణుడు ఏం చేశాడు, అతని భార్య ధారయా సహా ధారాతో ఏం చేశాడు, కరయిష్యమాన ఆదేశం బ్రహ్మణస్తం ఉవాచ అన్నారు. వాళ్ళు చాలా భక్తి చేసి బ్రహ్మదేవుణ్ణి మెచ్చుకున్నారు. బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే, మీరు భక్తి చెయ్యండి అన్నారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా సాధన భక్తిని చేశారంట. కిందటి జనంలో చేసుకుని భగవంతుణ్ణి పుత్రుడుగా ప్రాప్తించాలి అని కోరుకుంటే బ్రహ్మదేవుడు ఉన్నారంట, మీరు మరొక జన్మలో నంద యశోదగా పుట్టి మీరు కృష్ణుణ్ణి పుత్రుడుగా ప్రాప్తిస్తారు అని చెప్పి. అప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, నంద యశోద వీళ్ళు కృష్ణుడి యొక్క పార్షదులు. పార్షద అంటే ఏమిటి, ఎప్పుడైతే కృష్ణుడు ఈ ప్రపంచంలో అవతరిస్తాడో ఆ కృష్ణుడితో పాటు నంద యశోద కూడా వస్తారు. అట్లా అవుతే ఈ ద్రోణుదార వాళ్ళ ఈ నంద యశోద కిందటి జన్మలో ద్రోణుదార అని చెప్పారు కదా, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే సుఖదేవ గోస్వామి చెబుతారు, ఇది ఎవరో కాదు ద్రోణుదార, వాళ్ళు శుద్ధ భక్తి చేశారు కాబట్టి మరొక జన్మలో యశోదా నంద మహారాజు కృష్ణుడితో పాటు గోలోక దృందావన ధామ నుంచి వచ్చారు ఇక్కడికి. వచ్చినప్పుడు ఈ ద్రోణుదార నంద యశోద శరీరాల్లోకి వెళ్లి ఆ వాళ్లు చేసిన భక్తి, వాళ్ళు ఒక్క వాత్సల్యాన్ని ద్రోణుదార కూడా అనుభవించారు అని చెబుతారు. అంటే నంద మహారాజు యశోద కృష్ణుడి యొక్క తల్లిదండ్రులుగా నిత్యసిద్ధ పార్షదులే. అయితే ఈ ద్రోణుదారాలు ఏం చేశారంటే, భక్తి చేయటం వలన, శుద్ధ భక్తి చేయటం వలన, అదే సుతపాపృష్ణి ఈ దేవకీ వసుదేవులు వాళ్ళేం చేశారు, యోగమేశ్వర భక్తి చేశారు. అందువలన వాళ్ళకేం కలిగింది, ఐశ్వర్య జ్ఞాన వాత్సల్యం వచ్చింది, కాని శుద్ధ కేవల వాత్సల్య కలగర. అందుకని వీళ్ళిద్దరు చేసిన సాధనలో తేడా ఉంది. ఒకళ్ళు శుద్ధభక్తి చేశారు, దానివల్ల కేవల వాత్సల్యం కలిగింది. ఇంకొకళ్ళకి సుతపా పృష్ణి వీళ్ళిద్దరూ వసుదేవ దేవిగా మళ్లీ పుట్టారు. వాళ్ళు ఏం చేశారు, ఉట్టి ఎండి ఆకులు తినటం, చాలా తపస్సు చేయటం, యోగమేశ్వర భక్తి చేశారు కాబట్టి వాళ్లకి ఐశ్వర్య జ్ఞాన వాత్సల్యం కలిగింది అని చెప్పుకున్న తర్వాత ఈ నెలలో ప్రవేశిస్తారు సుఖదేవ స్వామి. ఏకదా గృహ దాసిసు యశోదానందగేహిని, యశోదానందగేహిని ఏం చేసిందంటే, ఏకదా గృహ దాసిషు, ఇంట్లో ఉండే దాసి, ఎంతో మంది దాసులు ఉండేవాళ్ళు, దాసదాసీలు ఉండేవాళ్ళు నంద మహారాజు యశోద వాళ్ళ ఇంట్లో. యశోద ఏమనుకుందంటే, రోజు ఈ కృష్ణుడు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వెన్నెని కాజేస్తూ ఉంటాడు. ఏమిటో ఈ మా ఇంట్లో ఉండి వెన్న బాగుండదేమో, బాలేదేమో, వీళ్ళకి ఈ వెన్నెని ఆ మజ్జిగ చిలకటం రాదు, వెన్నె తీయటం రాదు, వీళ్ళు సరిగ్గా చేయటం లేదు దాసులు. అందుకని మిగతా కార్యాల్లో వాళ్ళందరికీ పని ఇప్పజెప్పి ఏం చేసిందంట, కర్మాంతరనియుక్తాసు, కర్మ అంతర్నియుక్తాసు, ఇంకా ఇంకేదో కర్మాల్లో నియుక్తాసు నియమించి నిర్మంతన స్వయం దదిహి, స్వయం ఈ రోజు దీపావళి రోజు పొద్దున ఏం చేసింది, స్వయంగా నిర్మంతనాదీ ఆ పెరుగుని చెలటం మొదలుపెట్టింది. జ్ఞాని యాని గీతాని తద్బాల తెరచా చరితాని చ దదిహి నిర్మంతనే కాలే స్మరంతి తాన్యగాయత. ఈ పెరుగుని చిలుగుతూ ఆ సమయంలో యాని గీతాని గోపికలు ఏం చేసేవాళ్ళు అంటే, కృష్ణుడు చేసిన లీలలు అన్ని చేష్టలన్నీ ఒక సాంగ్గా, ఒక గానంతో, ఒక పద్యంగా అది పెట్టి పాడేవాళ్ళు. ఎందుకంటే ఈ గద్యం ఉన్నదే, దాన్ని గుర్తుపెట్టుకోవటం చాలా కష్టం, పద్యాలు గుర్తుపెట్టుకోవటం చాలా తేలిక. అందుకని మన శాస్త్రాలన్నీ ఒక పద్యంలాగా రాశారు. ఆ పద్యాన్ని మనం పాడితే ఇంకా తేలిగ్గా గుర్తుకుంటాయి. ఇది ప్రవచనం గుర్తుండదు. మనం దామోదరాష్టకం ఉందనుకోండి, దామోదరాష్టకం గుర్తుంటుంది. ఎందుకు? మనం పాడతాం కాబట్టి గుర్తుంటుంది. ఆ దామోదరాష్టకం మీద నేను ఎన్నిసార్లు వ్యాఖ్యానం చేసినా ఆ వ్యాఖ్యానం గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు? అది గద్యం కాబట్టి గుర్తుండదు. అందుకని పద్యంగా ఏది మనం రిపీట్ చేసుకుంటుంటే ఆ మ్యూజిక్లో కనుక పెడితే అది చాలా సహజంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందుకని కృష్ణుడు యొక్క లీలలన్నీ వాళ్ళు చక్కగా ఏం చేసేవాళ్ళు, ఈ యొక్క పద్యాల్లో పెట్టుకొని అది ఇది పాడేవాళ్ళు. ఇది ఈరోజు దాసీలు ఈ మధ్య తిరుగుతుంటే ఈరోజు దీపావళి రోజు స్వయంగా యశోద చిలకటం మొదలుపెట్టింది. ఈ చిలకటం ఆ యశోద యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారు సుఖదేవి గోస్వామి పాదాల వారు. ఏం చెబుతారంటే, శౌనం మాసపితుక్కడితటే బిభ్రాతి సూత్రానదం. ఆ యశోద యొక్క స్వరూపం ఎట్టుందంటే, ఒక పసుపు రంగు చీర కట్టుకుందంట, కటితటే ఒక బెల్ట్ కట్టుకోనుందంట. ఆ కటి ప్రదేశంలో కట్టుకొని ఏం చేస్తుంది, ఆ చక్కగా ఈ రెండు తాళ్ళు లాగుకుంటూ ఇది మజ్జిగను చిలుగుతుంది. అత్యంత ప్రేమావేశంలో ఏమైందంటే, స్నానం నుంచి కృష్ణుడి కోసం పాలు పొంగిపోయి వచ్చాయి. ఆ సమయంలో కృష్ణుడు ఏం చేశాడు, ఆ రోజు యశోద మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? కృష్ణుడు లేపాలి, రోజు పొద్దున లేపేది. ఏం చేశాడు కృష్ణుడు, రోజు యశోద వచ్చి లేపేటప్పుడు లేచేవాడు, మళ్ళీ పడుకునేవాడు. చిన్నపిల్ల ఎట్టా చేశాము, మనం అందరం చేసాం లేదు. అట్లాగే అమ్మ వచ్చి లేపుతుంది, లేస్తానంటావు, మళ్ళీ పోతుంది పని చేసుకోండి, మళ్ళీ పడుకుంటాడు. అమ్మ వచ్చి మళ్ళీ తిడుతుంది, లేచాను అంటుంటాడు, మళ్ళీ పడుకుంటాడు. అట్లా కృష్ణుడు రోజు నకరాలు చేసేవాడు, రోజు చేసేవాడు. ఈరోజు ఆ నకరాలు చేయడానికి ఆపర్చునిటీ దొరకలా పడుకున్నాడు. టైం అయిపోయింది లేపడానికి, యశోద రాలేదే. ఒక కన్ను మెత్తు చూస్తున్నాడంట, వచ్చిందా రాదు, రాలేదు, ఇంకా రాలేదు. కోపం వచ్చింది. ఏం కోపం? ఎందుకు కోపం వచ్చింది? ఈరోజు మా అమ్మ నన్ను లేపడానికి రాలేదే అని చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో పాటు ఆకలి కూడా వేసింది. పొద్దున్న లేవగానే చిన్నపిల్లకి ఆకలి వేస్తుంది, లేవగానే ఆకలి. అది నా దగ్గరికి వచ్చి నాకు పాలు ఇవ్వకుండా ఇంకేదో పనులు ఉందా అని వెళ్ళాడు కృష్ణుడు. అది ఆ మంచం దిగి చిన్న చిన్న కాళ్ళతో అది మెల్లిమెల్లి నడుస్తున్నాడు. అట్ట నడుస్తున్నాడంటే దేవతలందరూ ఏ కాళ్ల మీద పడి నమస్కరిస్తారో ఆ కాళ్ళు యశోదా నందమహారాజ్ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడిగా పసివాడిగా నడుస్తున్నాడు. నడుచుకుంటూ ఇప్పుడు నిద్ర లేచాడు కదా, ఆ జుట్టంతా చెదిగిపోయింది, ఆ కళ్ళను ఏదో ఉద్దుకుంటూ వస్తున్నాడు. ఒకటి చూశాడు, ఏం చేస్తుంది, ఏం చూశాడంటే యశోద ఏం చేస్తుంది, చిలుకుతుంది. ఏం ఇవాళ ఏమైంది, ఏమైంది? రోజు దాసలు చేసేవాళ్ళు. ఒక కోపం వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే ఆ కవ్వం ఉంటుంది, ఆ కవ్వం దేనికో ఒక పెద్ద కర్రకి కట్టేసి ఉంటారు కదా, అది కనెక్షన్ ఉండదు కదా, అది పట్టుకున్నాడు. అది పట్టుకుని యశోదని చూశాడు. యశోదకు ఉన్నట్టుండి ప్రేమ పైకొచ్చింది. ఆ ప్రేమతో యశోద అనుకుందంట, ఏమనుకుంది, ఇది వీడు నన్ను ఇది ఆపేమని చెప్తున్నాడు. ఉన్నట్టుండి ఆ ప్రేమతో యశోద, తదంకమారు ఆరూఢం ఆపాయత్స్తనం. వెంటనే యశోద ఏం చేసింది, అంకమారూఢం ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకొని అది పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. కృష్ణుడు పాలు తాగుతున్నాడు. స్నేహసుతం సస్మితం ఈక్షతి ముఖం. స్నేహసుతం అంటే ఆ పుత్రుణ్ణి కృష్ణుని చాలా స్నేహంతో చూస్తూ చూస్తూ, ఈక్షతి ముఖం ఆ ముఖాన్ని చాలా ప్రేమతో చూస్తుంది. అతృప్తం ముస్తుజవేన సయావగ. అతృప్తం, ఎంత చూసినా అది ఆ తృప్తి కలగట్లా. అదే కాకుండా ఈ ఉస్మితాన్నే పయసీత అధిశ్రితే అన్నారు సుఖదేవ గోస్వామి. కృష్ణుడు ఎంత పాలు తాగుతున్నాడు, తాగినా అతడు కూడా ఎటువంటి సంతృప్తి లేదు. ఇక్కడ యశోద ఏం చేస్తుంది, కృష్ణుడి యొక్క ముఖారవిందాన్ని చూసి అసంతృప్తి పడుతుంది. ఈ కృష్ణుడు పాలు తాగుతూ తాగుతూ ఎంత తాగినా అసంతృప్తి. అట్లా ఒకళ్ళనొకళ్ళు చాలా ప్రేమతో ఇక్కడ జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? అరే నేను పాలు పెట్టాను పొంగిపోతాయేమో, అది గనక ఇప్పుడు చూసుకోబోతే ఏమవుతుంది, రేపు మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తారు దొంగిలించడానికి అని వెంటనే యశోద కృష్ణుడి కింద పెట్టి వెళ్ళిపోయాయి చూసుకోవడానికి. కృష్ణుడు కోపం వచ్చింది, జనసంజాత కోప. ఆ కోపంలో ఏం చేశాడంటే ఆ పెదవుల్ని ఒక రకంగా కొరికి నేను ఇప్పుడు చూపిస్తా. కోపంలో కూడా ఒకసారి నీళ్లు వస్తాయి, కళ్ళనీళ్ళు వస్తాయి. ఏడుపు వచ్చినప్పుడే కాదు, కోపంలో కూడా కళ్ళనీళ్ళు వస్తాయి. ఆ కృష్ణుడికి కళ్ళనీళ్ళు వచ్చాయి. సందస్య దద్వేదిమంత భాజనం వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ పోతే పెరుగు పాలు అన్ని పెట్టుంటాయో అక్కడ వెన్నా పెట్టుంటే అక్కడ లోపలికి వెళ్ళి ఆ కొండలు చూశాడు. ఒక రాయి తీసుకొని కొట్టాడు, అవన్నీ కింద పడిపోయినాయి, పగిలిపోయి వెన్న కింద పడి ఉంటే ఆ వెన్న తీసుకొని ఏం చేశాడంటే కోతులకి ఇవ్వటం మొదలుపెట్టాడు. అదే సమయంలో యశోద ఆ పాలన్నీ చూసుకున్న తర్వాత బయటికి వచ్చింది. రాగానే ఏం చూసింది? కింద వెన్న, అక్కడంతా పెరుగు, అన్ని పడిపోయి ఉన్నాయి. కృష్ణుడు కనిపించలేదు. యశోద అనుకుంది ఇది ఏదో కృష్ణుడు చేసింది అని లోపలికి వెళ్ళింది. ఆ రూమ్ లోపలికి వెళ్తే వెనక దోవ నుంచి కృష్ణుడు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ పెద్ద నంది ఉన్నది, దాంతో కూడా కుక్కను చూశాడు, ఆవుని చూశాడు. అది చూసి భయపడిపోయాడు. భయపడిపోయి అక్కడ ఒక ఓకలి ఉంటే అది దాని మీద వెళ్ళి కూర్చున్నాడు, ఓ భయంతో కూర్చున్నాడు. యశోద చూసింది కృష్ణుడు కనిపించకపోతే ఆ కిటికీ నుంచి చూసింది. ఏం చూసింది? ఈ దృశ్యాన్ని చూసింది. కృష్ణుడు భయపడిపోయి అక్కడ ఆవులు కుక్క నంది అవన్నీ చూసి భయపడి ఓకల మీద కూర్చున్నాడే, భయంతో కూర్చున్నాడే. ఇక్కడ చేసిన అన్ని వెరిచేష్టలు చేసుకుని ఇక్కడ బయటికి వెళ్ళి కూర్చున్నా భయపడి, ఇక్కడ ఈరోజు ఎట్లాగొట్లే నేను ఏం చేయాలి, శిక్షించాలి అనే ఉద్దేశంతో నవ్వుతూ ఒక కర్ర తీసుకుని బయటికి వెళ్ళింది. కర్ర తీసుకుని బయటికి వెళ్ళంగానే కృష్ణుడు దగ్గరికి వెళ్ళి ఆ పట్టుకుపోయే సమయంలోనే కృష్ణుడు ఏం చేశాడు? అది అక్కడి నుంచి దూకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తడం మొదలెట్టాడు. యశోద కూడా ఎనగ పరిగెత్తుకుంటూ వెళుతుంది. అది పరామృష్టమత్యం తతదత్త గోప్య యశోద భియ ఉల్లుకా ధావమానం. దాన్ని ఈ భాగవతంలో ఎట్లా వర్ణించారు? ఒక లైన్లో వర్ణించేశారు. యశోద భియ, యశోద నుంచి భయపడి ఉల్లుకా ధావమానం పరిగెత్తున్నాడు కృష్ణుడు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి పాదులు కూడా చెబుతారు, తమాతయష్టిం ప్రసమీక్ష సత్వర తతో వ్యరుస్యాపహరస్య భీతవత్ గోప్యా అన్వదానం నయం ఆపయోగినం క్షమం ప్రవిష్టేతుం తపస్యేరితం మనః అన్నారు. యశోద వెనక నుంచి పరిగెత్తుంటూ వెళ్ళి ఉన్నట్టుండి వెనక నుంచి కృష్ణుని పట్టుకుంది, పట్టుకొని ఆ కర్ర చూపించింది. చూపించగానే కృష్ణుడు చూసి భయపడిపోయాడు. అప్పుడు ఈ రెండో శ్లోకం సత్యవ్రత ముని పాడుతున్నారు. ఏమన్నారు రెండో శ్లోకంలో? రుదంతం ముహుర్నేత్రం యుగ్మం రుజంతం కరాంబూజ యుగ్మేన శాతంక నేత్రం అన్నారు. రుదంత ముహుర్నేత్రం, మళ్ళీ మళ్ళీ ఏడటం మొదలుపెట్టాడు కృష్ణుడు పట్టుకోగానే ఏడటం. కరాంబోజ యుగ్మేన, రెండు చేతులతోనూ రెండు కాళ్ళని తుడుక్కుంటున్నాడు. ఎందుకంటే దానికి నాలుగు కారణాలు చెబుతారు ఆచార్యులు. ఒకటేమిటంటే యశోదాని చూసి కోపం వచ్చిందంట, ఇంకా కోపం వచ్చిందంట, నన్ను పట్టుకుంటావా, నన్ను కొట్టడానికి వచ్చావా, ఏం చేశావు? ఒకటి, పొద్దున్ను నన్ను లేపలేదు, పాలు ఇవ్వడంలో లేటు చేశావు. అది కాకుండా ఇచ్చే సమయంలో ఇంకేదో పనిని నువ్వేదో ముఖ్యంగా అనుకున్నావు, నాకు పాలు ఇవ్వటం కంటే ఇంకా ముఖ్యమైనదా, ఇంకేదో పని ఉందా? అది కాకుండా నేను ఈ కోతులకి దాన ధర్మాలు చేస్తున్నాను, ఈ దాన ధర్మాలు చేస్తుంటే ఏం తప్పేమిటి? నేను దాన ధర్మాలు చేస్తుంటే నువ్వు వచ్చిన కొట్టడానికి వస్తావా? కోపం వచ్చింది. ఏమైనా చూసుకోలే నా ఏ నేనే ఏడవట్లేదు, ఏడుపంటూ ఉంది, కళ్ళ నిండా ఇళ్ళు నిండిపోయా నీళ్లు, అయినా నాకేం ఏడుపు లేదులే, ఏం చేసుకుంటా చేసుకో, అదొక భావన. ఇంకోటి ఏమిటి? అమ్మా నన్ను కొట్టద్దు కొట్టద్దు, చూడు ఎన్ని నీళ్లు వస్తున్నాయో చూడు, నా కళ్ళంతా నీళ్ళున్నాయి, లేకపోయినా నీళ్లు తెప్పించుకుంటాను బయటికి. ఏదో అంటే ఈ కృష్ణుడు యశోద మధ్యలో ఉండే ఆ ప్రేమ స్వభావాన్ని ఇక్కడ చక్కగా వర్ణిస్తారు. రుదంతం ముహుర్నేత్రం యుగ్మం రుజంతం. అదే భాగవతంలో ఎట్లా వర్ణించారంటే సుఖదేవి గోస్వామి బాదు ఎడం చేత్తో ఒక కన్ను రెండు కన్ను వదులుతున్నా అంటే ఇంకో కుడి చేతులు ఏం చేసిందంటే యశోద కుడి చేతులు పట్టుకుంది, కృష్ణుడు కుడి చేతులు పట్టుకుంది, ఓ చేత్తో కుడి చేతితో కృష్ణుడు కుడి చేయింది, దాని యశోద ఎడం చేత్తో పట్టుకుంది, ఆ కృష్ణుడు ఎడం చేత్తో కళ్ళుని తుడుచుకుంటున్నాడు, యశోద ఆమె కుడి చేత్తో కర్ర పట్టుకుని చూసింది కృష్ణుని, అరే ఇంత ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడే, ఇంత భయపడిపోతే మళ్ళీ పరిగి ఎక్కడికో వెళ్ళిపోతాడేమో అని ఆ కర్రని పారేసి, ఈ కృష్ణుడు నేనే దడుచుకోను నా మీద, నా ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోకూడదు అని ఏమనుకుంది, నీ ఈ ఓకలికి నీ కట్టాలి, కట్టి పెడితే కొంచెం శాంతం అవుతాడేమో అది నిర్ణయం చేసింది. కానీ రుదంత ముహుర్నేత్రం యుగ్మం మృజంతం కరాంభోజ యుగ్మేన శాతంక నేత్రం ముహుశ్వసనేనా అన్నారు. ముహుశ్వసనేనా అంటే ఏంటి, మళ్లీ మళ్లీ గట్టిగట్టిగా ఊపిరి పిలవటం వదేయటం, ఊపిరి పిలవటం వదేయటం. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఏడుపు వచ్చిందనుకోండి, ఆ లాస్ట్ లాస్ట్ లో ఏడుపు తగ్గిన తర్వాత కూడా అంటుంటారు, అంటే ఇంకా నాకు ఏడుపు తగ్గల, ఒక నటన ఆట చేస్తున్నాడు. ముహుశ్వసనేన కంపత్రి రేఖాంత కంఠ, ఈ ఆయన వెళ్ళ వేసుకున్న అన్ని నెక్లెస్లు అన్ని అవన్నీ ఊగుతున్నాయంట. శితగ్రీవం దామోదరం భక్తిబద్ధం అన్నారు. శితగ్రీవం దామోదరం భక్తిబద్ధం, యశోద కృష్ణుని కట్టాలి అని సంకల్పం చేసింది. ఆ దాన్ని కట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. నేనిప్పుడు కృష్ణుని ఎందుకు కట్టాలి, దానికోసం ఎందుకు కట్టాలి, ఏని కారణం ఏంటంటే మళ్లీ ఇంకొకరి ఇంటి వెళ్ళకూడదు, ఏదో శిక్షణ ఇవ్వాలి. అదే కాకుండా యశోద మనసులో ఇంకో భయం, నేను కర్రను చూపించాను పట్టుకున్నాను, బెదిరిపోయాడేమో, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడేమో, నేను చాలా విన్నాను, తల్లిదండ్రులు చాలా కోపగిస్తే పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారని విన్నాను, అదే మా పిల్లవాడు కూడా నేనేదో కోపగిచ్చానని భయపడిపోయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే నా ప్రాణం లాంటి వాడుగా వెళ్ళకూడదు అని ఆ కట్టడం మొదలుపెట్టింది. దాని గురించి ఇక్కడ సుఖదేవ గోస్వామి వాళ్ళు చెబుతారు. ఎట్లా చెప్తా, ఏం చెబుతారంటే ఒక తాడు తెచ్చి కృష్ణుడిని కట్ట మొదలుపెట్టింది. కృష్ణుడు అనంతుడు, అనంతుడైన కృష్ణుణ్ణి ఎవరు కట్టగలరా, ఎవరు కట్టలేరు. కృతాగసంతం పరురుద్ధంతమక్షిణి క్షనంతమంజసమసిని స్వపాణిన. సుఖదేవ గోస్వామి ఇంకా వర్ణిస్తారు, స్వపాణిన ఆయన చేతులతో ఆ కళ్ళను రుద్దుకుంటూ ఏం చేస్తున్నాడంటే ఆ కాటుగా అదంతా మొదటే మొత్తం అంతా శరీరం మొత్తం ముఖం అంతా నలుపు, దాని మీద ఈ కాటుకును మొత్తం రుద్దుకున్నాడు. ఆ పరిస్థితిలో కృష్ణుడున్నాడంట. హస్తే గృహీత్వ, ఆ చేతిలో కృష్ణుని పట్టుకొని ఏం చేసిందంటే కొంచెం గట్టిగా చోట మొదలుపెట్టింది. అధ్యేస్తావా ఇచ్చేస్తావా, అయినా కృష్ణుణ్ణి అట్లా ఇంకా బెదిరించకూడదు అనే భావనతో ఈ కృష్ణుని కడదామని అక్కడ ఓకలుంటే ఆ ఓకల్ని కట్టడానికి ఓ తాడు తెచ్చింది. కట్టమలు పెడితే ఏమంది, రెండు అంగుళాలు తక్కువైనాయి. మళ్ళీ ఇంకో తాడు తెచ్చింది, తాడు తెచ్చి ఇంక కట్టితే ఇంకా మళ్ళీ రెండు అంగుళాలు తక్కువైనాయి. ఇంకో పెద్ద తాడు తెచ్చింది, ఆ తాడుని దీని తాడుతో కట్టింది, అయిన రెండు అంగుళాలు. ఆశ్చర్యపడిపోయింది యశోద, ఏమిటిది. ఆశ్చర్యానికి కారణం ఏమిటంటే ఈ నా కృష్ణుడు యొక్క ఈ ఉదర ఆయన పొట్ట ఎంత పెద్దదో తెలుసుకోవాలి, ఇంత పెద్ద తాడు తెచ్చినా కట్టలేకపోతాననే. ఇంకొకటి ఇప్పుడు ఎన్ని తాళ్లు తెచ్చినా రెండంగుళాలే తక్కువతున్నాయి, ఏమిటి కనీసం ఒక అంగుళం తక్కువాలి కదా, నాలుగు అంగుళాలు తక్కువ అవచ్చు కదా, ఎన్ని తాళ్లు తెచ్చినా అదెందుకు అవుతుంది. మిగతా గోపీలందరూ చూశారు, వచ్చారు, వచ్చి నవ్వుతున్నారు యశోదాని చూసి. యశోద చోట్ల కాలిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకేదో శాస్త్రాల్లో మాట చెప్పబడింది, యశోద కృష్ణుణ్ణి కట్టగలిగిందంటే, ఎట్ట కట్టగలిగిందంటే ఆ సమయంలో ఒక చిన్న పిల్ల వచ్చిందంట. చిన్న పిల్ల వచ్చి, యశోద ఇది తీసుకో, ఈ తాడుతో కట్టు అని ఆ అమ్మాయి చిన్న రిబ్బన్ తీసుకొని ఆ రిబ్బన్ ఇచ్చేసింది యశోదాకి. ఈ తాడుతో కట్టు. యశోద నవ్వుకుంటూ, హా పెద్ద పెద్ద తాళ్ళతో నేను కట్టలేకపోతున్నాను, ఈ రిబ్బన్తో అవుతుంది, ఏముంది నా పాప నువ్వు ఈ రిబ్బన్ నేను కడతాను. ఆ రిబ్బన్ కట్టిందంట, ఆ రిబ్బన్ ఆ తాడుతో కట్టి చూడంగానే ఆ రెండు అంగుళాలు గాయమైపోయినాయి. ఆ ఖాళీ ఉంటుంది కదా, అది గాయమైపోయింది, ఇక్కడ తాడు కట్టేసింది. అది ఎవరంటే ఆ చిన్నపిల్ల ఎవరో కాదంట, రాధారాణి అంట. అంటే ఈ దాంపంతన్ లీలాలో యశోద కృష్ణుని కట్టేసింది కదా ఒకరితో, ఎవరి వలన కట్టేసింది? ఆ రాధ వలన కట్టి వేసింది. కాబట్టి రాధా దామోదర్ అన్నారు. అంటే కృష్ణుణ్ణి కట్టివేసే సామర్థ్యం యశోదాలో కూడా లేదు, కేవలం రాధారాణిలోనే ఉన్నది. అంటే ఆ భక్తి అనే రజ్జు ఉన్నదే, అది ఎవరో కాదు, అది రాధ. ఈ దామోదర్ అనే లీల కృష్ణుడు కట్టేయటం, దాంబంధన లీల యశోదానే కాదు, రాధారాణితో పాటు కూడా ఒకసారి జరిగింది బర్సానాలో. ఒకసారి ఆ రాధ ఒకసారి కృష్ణుని కట్టేసింది, చెట్టు కట్టేసింది. అందుకని అది కూడా దామోదరే, ఇక్కడ కూడా దామోదరే, రాధా దామోదర్. ఈ రెండు అంగుళాలు ఏమిటి, దాని గురించి సుఖదేవ గోస్వామి పాదు వారు చెబుతారు. ఈ రెండు ఏమిటో కాదంటే, యశోద ఆ ప్రయత్నం చేసి 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 ఆ భగవంతుడు యశోదాన్ని చూసి ఆ ప్రయత్నాన్ని చూసి కృప ఆయన తీశారంట. అంటే ఈ రెండు అంగుళాలు ఏమిటి, ఒకటి భగవంతుని మనం, ఒకటి మన ప్రయాసం, ఒకటి మన దృఢ సంకల్పం ప్రయాసం, ఇంకొకటి ఏమిటి భగవంతుని యొక్క కృప. ఈ రెండు గనక దగ్గరికి రాకపోతే అప్పటి వరకు మనం కట్టలేము భగవంతుణ్ణి, మనం కట్టలేము భగవంతుడి, బంధించలేము. దామోదరం భక్తిబద్ధం, కేవలం భక్తి ద్వారానే మనం భగవంతుని బంధించగలం అని ఈ రెండో శ్లోకం చెప్పబడింది. ఇటువంటి లీలలు భగవంతుడు ఎందుకు చేస్తాడు, దాని గురించి మూడో శ్లోకం చెప్పబడింది. ఏమిటది, ఇతి దృక్స్వలీలాభిర్ ఆనందకుండే సఘోషం నిమంజంతం ఆఖ్యాపయంతం అన్నారు. ఏమిటి ఇతి దిక్స్వలీలాభ, ఇటువంటి లీలలతో కృష్ణుడు ఏం చేస్తున్నాడు, స్వఘోషం ఇతి దిక్స్వలీలాభిర్ ఆనందకుండే నిమంజంతం స్వఘోషం. ఆనందకుండే అంటే ఆనంద సాగరంలో నిమంజంతం భక్తులందరినీ ముంచేస్తున్నాడంట, ఈ ఆనంద సాగరంలో ముంచేస్తున్నాడు. స్వఘోషం అంటే అతని స్వయం భక్తుల్ని నిమంజంతం ఆ ముంచేసి ఆఖ్యాపయంతం అన్నారు. ఏమిటి ఆఖ్యాపంతం, ఏమిటి ఏమిటి, ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ చూస్తున్నారంట. కృష్ణుడు ఏం చూస్తున్నాడు వినండి, ముఖ్యంగా ఎవరికి చూస్తున్నాడు, తదియేషు తజ్ఞేషు, ఎవరోతే ఐశ్వర్య భక్తిలో ఉన్నారే, తదియేషు తజ్ఞేషు అంటే ఐశ్వర్య భావనలో భక్తి చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఏం చెబుతున్నాడంట, తదియేషు తజ్ఞేషు భక్తేర్జితత్వం, ఎవరి హృదయంలో అయితే ప్రేమ భక్తి ఉన్నదో వాళ్లే నన్ను జయించగలరు, సాధారణమైన భక్తి ఉన్నదే ఆ భక్తితో నన్ను జయించలేరు. అది మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉండే వైశిష్ట్యం. ఏమిటంటే ప్రేమ. ఎంతో మంది వైష్ణవులు ఉన్నారు, ఎన్నో రకరకాల వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు కూడా భక్తి చేస్తారు, వాళ్ళు చేసేది భక్తి, మనం చేసేది ప్రేమ భక్తి. ఈ రెండిట్లో తేడా ఉంది, ఆ తేడాను ఇక్కడ చెబుతున్నారు. తదియే శుతజ్ఞేషు, భగవంతుని యొక్క ఐశ్వర్య భావనలో భక్తి చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, శ్రీ వైష్ణవులు మధు సంప్రదాయాలు వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు భక్తి చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకు చెబుతున్నాడంట కృష్ణుడు. ఏం చెబుతున్నాడు చూడండి, ఎవరికి లొంగిపోతాను నేను, ఎవరు నన్ను జయించగలరు, ఎవరు హృదయంలో అయితే ప్రేమభక్తి ఉందో వాళ్ళు మాత్రమే, అంటే వ్రజగోపికలు మాత్రమే, వ్రజవాసులు మాత్రమే నన్ను జయించగలరు. ఈ వైకుంఠంలో ఇటువంటి లీలలు ఉండవు భగవంతుడివి. కృష్ణుడు వైకుంఠంలో ఒక రాజుగా ఉంటాడు, ఇక్కడ బృందావనంలో ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. వైకుంఠంలో కృష్ణుడి యొక్క జన్మలీలలు లేవు, జన్మ అనేది వైకుంఠం లేదు. జన్మ చిన్న వసివాడిగా ఈ అద్భుతమైన ఈ లీలా పరికరం ఉన్నదే లీలా విశేషత. అది కేవలం గోలోక బృందావనంలో ఉంది కానీ వైకుంఠంలో లేదు. ఆ వైకుంఠాన్ని ప్రాప్తించడానికి ఎంతో మంది భక్తులు సాధిస్తున్నారే, ప్రయత్నిస్తున్నారే, అటువంటి భక్తులకి కృష్ణుడు చెబుతున్నాడంట. ఏం చెబుతున్నాడు? భక్తేజితత్వం. ఎవరి హృదయంలో ప్రేమ భక్తి ఉందో వాళ్లే నన్ను జీవించగలరు. ఎంతో మంది హరినామ సంకీర్తనం చేస్తారండి, మన ఆంధ్రాలో కూడా, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, అన్ని చోట్ల నామ సంకీర్తనం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చైతన్య మహాప్రభు వారు రాకమనుపు ఎంతో మంది నామ సంకీర్తనం చేశారు. అయినా వాళ్లు చేసింది నామ సంకీర్తనం మాత్రమే. చైతన్య మహాప్రభు వారికి మనకిచ్చిన సంకీర్తనం ఏమిటి? అది ప్రేమనామ సంకీర్తనం. ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. తేడా ఏమిటి తెలుసుకోవాలంటే, మీరు భక్తి చేసినప్పుడు, జపం చేస్తున్నప్పుడు, సంకీర్తనం చేసుకున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ చుట్టాలు ఏం చెప్పారు మీకు? అయినా మేము భక్తి చేస్తామండి. ఈ పిచ్చెక్కిన వాళ్ళకి భక్తి చేస్తామేమిటి? ఇదే దానికి లిమిట్ ఉంటుంది, అన్నిటికీ లిమిట్ ఉంటుంది. కకి గారు ఒకసారి నాకు అది అన్నారు, మేము భక్తి చేస్తాం, ఇదేంటి పిచ్చినికి భక్తి చేస్తాం? భక్తి ఎట్లా చేయాలి అంటే, ఒక ఊరగాయలాగా ఉండాలంట భక్తి. అంటే ఎంత ఉండాలి? ఇంత మాత్రం ఉండాలంట. అది లేకపోతే అన్నం రుచికరంగా ఉండదు. అది ఎక్కువ పోతే కూడా అది అది మనం సహించలేము. ఎక్కువ కూడా ఉండకూడదు, తక్కువ కూడా ఉండకూడదు, లిమిట్గా ఉండాలంట. అట్లా ఈ భక్తి కూడా అట్లాగే ఉండాలి. ఈ పిచ్చెక్కిన వాళ్ళు అలా చేయకూడదు. ఎల్లప్పుడూ భక్తి, ఎప్పుడు జపం చేయటం, ఎప్పుడు అరకృష్ణనైనా, రెండు ఉండాలనే. భౌతికమైన భక్తి కొంచెం ఉండాలి. అది అటువంటి భక్తిని ఇచ్చారు. చైతన్య మహాప్రభు ఇచ్చిన భక్తి ఏమిటి? ప్రేమ భక్తి. ఈ ప్రేమ భక్తి, ప్రేమనామ సంకీర్తన ఇచ్చా అటువంటి వాళ్ళ చెబుతున్న ఆఖ్య. అటువంటి భక్తి వలనే నేను భక్తి తత్వం జయించగలను, జయింపబడగలను. తర్వాత పునః ప్రేమత తం శతవృత్తి వందే. అటువంటి దామోదరుడికి దామ ఉదర ఎవరోతే ఏ స్వరూపంలో కృష్ణుడు ఆయన ఉదరాన్ని దామతో, అంటే ఒక త్రాడుతో కట్టబడిపోయాడు, అటువంటి స్వరూపం దామోదరుడిని నేను పునః ప్రేమత మళ్లీ మళ్లీ శతవృత్తి వందే, అంటే మళ్లీ మళ్లీ ప్రణామం చేస్తాను అన్నాడు. మళ్ళీ మళ్ళీ ఒకసారి చేస్తే కుదరదు. ప్రేమావేశంలో ఏమవుతుందంటే, ఒకే మాట 10 సార్లు చేస్తాం, చెబుతూనే ఉంటావు. ఒక చిన్న పిల్లవాడు ఏదో దేంతోనో కలిగి అది కావాలి అది కావాలని అనుకోండి, ఒకసారి చెప్పడు, చెబుతూనే ఉంటాడు. తల్లి చెబుతుంది, ఆయన తీసుకొస్తానని మళ్ళీ చెబుతూ ఉంటాడు, కావాలి కావాలి కావాలంటాడు. అది చేతికి వచ్చేదాకా అంటూనే ఉంటాడు, కావాలి కావాలంటూ ఉంటాడు. అట్లాగే ఈ ప్రేమ యొక్క స్వరూపం ఏమిటంటే, ఒకసారి చెబితే కుదరదంట. పునః ప్రేమత శతవృత్తి వందే. దండం పెట్టాం సాధన భక్తిలో, ఐశ్వర్యభావంలో భక్తిని చేస్తారు, దండం ఒకసారి పెట్టాక అయిపోయింది. ఇప్పుడు ప్రేమ భక్తులు ఏమిటి? దండం ఒకసారి పెడితే మర్చిపోతాడంట, పెట్టాను మళ్ళీ పెడతాం, ఇంకోసారి మళ్ళీ పెడుతుంటా, అట్లా దండం పెడుతూనే ఉంటారంట. అంటే ప్రేమ వికసించింది. వరం దేవ మోక్షం వా, 4వ శ్లోకం. వరం దేవ అంటే ఏమిటి? ఎన్ని రకాల వరాలు కావాలంటే అన్ని రకాల వరాలు మనిచ్చే సామర్థ్యం కలిగిన వాడు దేవ, దైదీప్యమానమైన వాడు. దైదీప్యమానం అంటే ఆ శరీరం నుంచి అద్భుతమైన ప్రకాశాన్ని పొందినవాడు వరం దేవ. ఏది వరం కావాలంటే ఆ వరం ఇచ్చే ఆ సామర్థ్యం కలిగిన దేవుడు కృష్ణుడు. ముఖ్యంగా దామోదరగా ఉన్నాడు కదా, అతని నాకు ఏది అక్కర్లేదు, నాకు ఏది వద్దో దాని గురించి చెబుతున్నాడు సత్యవ్రతం. ఏం చెప్తూ ఏమన్నారు? మోక్షం నాకు మోక్షం వద్దు అన్న. అంటే ఈ ప్రార్థనలో ఉండే పవిత్రత, ఈ ప్రార్థనలో ఉండే ఆ శుద్ధమైన భావాన్ని వెత్తిస్తూ ఏమని చెప్పాడు? మోక్షం నాకు మోక్షం వద్దన్నాడు. ఇంకోటి ఏమిటి? మోక్షావధిం వా, అంటే మోక్షానికి అవధి, అది కూడా వద్దు. ఈ రెండోది వద్దు. మూడోది ఏమిటి? నా చాన్యం, ఇంకా మిగతా ఏది వద్దు అన్నాడు. ఈ మూడు మాటలు అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి. మూడు మాటలు చెప్పాడు, నాకు ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు. ఏమిటి? మోక్షం వద్దు, మోక్షావధ్యం వద్దు, నా చాన్యం, మిగతా ఏం వద్దు అన్నాడు. ఏమిటది ఈ మూడు పదాలకు అర్థం ఏమిటి తెలుసుకోవాలి. ఇప్పుడు 5 రకాల మోక్షాలున్నాయి. సాహుజ్య, సామీప్య, సాలోక్య, శ్రాష్టి, సాలోక్య. ఈ 5 రకాల మోక్షాలున్నాయి. ఈ 5 రకాల మోక్షాల్లో సాహుజ్య మోక్షం ఉంది, అది 2 రకాలు. ఏమిటది? బ్రహ్మ సాహుజ్యం, శరీర సాహుజ్యం. అంటే భగవంతుని యొక్క శరీరం నుంచి ప్రకటించే ఆ ప్రకాశం ఉంది, బ్రహ్మ తేజు ఉంది, ఆ బ్రహ్మ తేజస్లో లీనం అవ్వటం ఇది ఒకటి. ఇంకోటి ఏమిటి, ఆ భగవంతుడి కృష్ణుని యొక్క శరీరంలో లీనమైపోవటం ఇంకొకటి. ఈ రెండు మోక్షాలు మనకు వద్దు అన్నారు. మోక్షం నా అంటే నాకు సాహుజ్యముక్తి వద్దు, రెండు రకాల సాహుజ్యముక్తి నాకు వద్దు అన్నాడు. ఎందుకు ఈ సాహుజ్యముక్తి అన్నది ఉందే, అది భక్తులు కోరనే కోరరు. ఎందుకు, దీయమానం న గృణంతి విరామత్సేవనం జనా కైవల్యం నరకాయతే అన్నారు ప్రభుదానంద సరస్వతి వారు. కైవల్యం అంటే నాకు మోక్షం వద్దు. కైవల్యం ఏమిటి, సుఖమేకాంతికస్య చ భవేతల భగవంతుడు ఏమన్నాడు, బ్రహ్మణో ప్రతిష్టామృతస్య చ అవ్యస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యేకాంతికస్య చ. శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యేకాంతికస్య చ. ఎటువంటి సుఖం అంటే ఏకాంతిక సుఖం అంట, ఒక్కడే ఉండటం. ఒక్కడే ఉండటంలో ఏం సుఖం ఉందండి, ఒకడే ఉండటంలో సుఖమే లేదు. ఇప్పుడు ఏదో ఇంట్లో కుటుంబంలో భార్య భర్త నలుగురు పిల్లలు అందరు ఉన్నారనుకోండి, అత్త మామలు ఉన్నారు, రోజు ఏదో దెబ్బలు అడుగుంటున్నారు, కొట్టుకుంటూ ఉంటారు. ఏమిటి రోజు ఉంటాయి సంసారం అంటే ఏమిటి, రోజు ఏదో ఒక కాండ జరగాలి, ఏదో ఒక ఫైట్ జరగాలి. అది లేకపోతే దాన్ని కుటుంబం అని అనరు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఏమవుతుందంటే ఒక రకంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అయ్యే భర్త వదిలేసి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి ఎక్కడో ఒంటరిగా కూర్చున్నాడు. ఒకరోజు కూర్చున్నా, రెండు రోజులు కూర్చున్నా, తర్వాత ఏమనిపిస్తుంది, వెళ్ళిపోదాన్ని ఆ దెబ్బలాట్లు ఆ కొట్లాట్లు అది బెటరు. ఏదో మాట్లాడుకోవడానికి ఎవరో ఉన్నారు కనీసం. అట్లాగే ఈ కైవల్య ముక్తి అంటే కైవల్యం నరకాయతే, పెద్ద నరకం లాంటిది. ఎందుకంటే అక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను, ఏ బాధలు లేవు. అట్లా అటువంటి పరిస్థితుల్లో కూడా నరకమే. ఎందుకంటే ఓ జీవుడికి ఇంకో స్వభావం ఏమిటంటే సంబంధం ఉండాలి. దానిలో ఆ సంబంధంలో వచ్చిన ఆనందం ఉండే దాని రసం అన్నారు. ఆ రసాస్వాదన కనుక లేకపోతే మీరు ముక్తిని ప్రాప్తించినా కూడా అది నరకం లాంటిదే. రసాస్వాదన లేకపోతే అది నరకం లాంటిది. ముక్తి కూడా నరకమే, అందుకని నాకు వద్దన్నాడు. ఇంకేమద్దన్నాడు, మిగతా నాలుగు రకాల ముక్తి ఉన్నాయి, అది వైకుంఠంలో మనం దాన్ని ప్రాప్తించగలం. ఈ సాలోక్య, శ్రాష్టి, సామీప్య, శ్రాష్టి సామీప్య, ఇంకోటి సారూప్య. ఈ నాలుగు రకాల ముక్తి వైకుంఠంలో మనం ప్రాప్తించగలం. ఇప్పుడు ఏమంటా అంటే సత్యముని, ఆ వైకుంఠంలో ఉండే ఆ ముక్తి కూడా, వైకుంఠంలో లభించే ముక్తి కూడా నాకు వద్దు. అంటే వైకుంఠ వాసం కూడా వద్దన్నాడు. అంటే ఈ ముక్తి కంటే, సాహుజ్య ముక్తి కంటే మిగతా నాలుగు ముక్తులు దీన్ని మోక్ష ఆవది అన్నారు. అంటే మోక్షంలో ఉండే టాప్ మోస్ట్ మోక్ష ఈ నాలుగు ప్రకారం. మోక్షావధి అది కూడా వద్దు. ఇంకేమొద్దు, నాచాన్యం అన్నారు. ఏమిటిది, వైకుంఠానికంటే శ్రేష్టమైనది ఏమైనా ఉందా, ఆ ఉంది. ఏమిటది, భగవంతుని యొక్క నామ సంకీర్తన గుణగాథ అభ్యాస అంటే సాధన భక్తి. ఈ సాధన భక్తి ఉన్నదే అది వైకుంఠం కంటే శ్రేష్టమైన పదవి, అది కూడా వద్దు అన్నాడు. అంటే ఆ సాధన భక్తి ద్వారా వచ్చిన రెండు లక్షణాలు ఉన్నాయి. ఏమిటది, భక్తిరసామృత సింధులో క్లేశాగ్ని శుభద, ఈ రెండు సాధన భక్తి యొక్క లక్షణాలు. అంటే నేను భక్తి చేయటం వలన ఈ రెండు లక్షణాలు ప్రకటిస్తాయి, క్లేశాగ్ని శుభద, అది కూడా వద్దు అన్నాడు. నాచ అన్యం, క్లేశాగ్ని అంటే అన్ని రకాల దుఃఖాలు ఉన్నా కూడా దాని దుఃఖాల వల్ల ప్రభావితం, అంటే దుఃఖ శమనం. నాకు అటువంటి కోరిక కూడా లేదు. ఏ కోరిక, ఏమిటి కావాలి అంటే, నా చాన్యం వ్రేణే అహం వరేషాదపీహ, నాకు తెలుసు ఎన్నెన్నో వరాలు ఇవ్వటానికి మీరు సమర్థులే, అయినా నాకు ఏమొద్దు. ఏం కావాలి అంటే, ఇదం తే వపూర్ణాత గోపాల బాలం సదామే మనసి అవిరాస్తం అన్నారు. అంటే మనసులో ఈ గోపాల బాలుడైన స్వరూపం ఉన్నదే, ఈ స్వరూపాన్ని నిరంతరంగా నా మనసులో అవిరాస్తం మానసిక దర్శన నాకు కావాలి అని. అంటే కృష్ణుడు యొక్క ఆ స్వరూప, కృష్ణుడు యొక్క ఆ బాలల యొక్క స్మరణ ఉన్నదే, అది మోక్షం కంటే, వైకుంఠ వాసన కంటే, సాధన భక్తితో వచ్చిన ప్రయోజనాల కంటే శ్రేష్టమైనది. సదామే మనసి అవిరాస్తం కిమన్యై కృష్ణన్న అంట, అది ఇస్తాలే నీకు స్మరణ ఇస్తాను గాని ఇంకేదో కోరుకో, నువ్వు అన్నంత భక్తి చేసే కదా కోరుకో, నాకు ఇవ్వాలని ఉంది, నా సంతృష్టి కోసం నువ్వు చూసుకో అన్న. అప్పుడేమంటా అంటే కిమన్యహి, మీ యొక్క బాలరూపంలో ఉండే ఆ స్వరూపం నా మనసులో కంటుంటే ఇంక ఏం అక్కర్లేదు, మీరిచ్చినా నాకు వద్దు. కిమన్యహి, ఏం ప్రయోజనం మిగతా వాటి గురించి? ఆ కృష్ణుడి యొక్క బాలస్వరూప స్మరణలో ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే మీ స్వరూప స్మరణలో వచ్చిన ఆనందం ఉందే, ఆ మాధుర్యం ఉన్నదే, ఆ మధుర్యం ఉన్నదే, దాని ముందు ఎటువంటిది ఏమీ పరిగిరాదు. ఇంకా ముందు చూస్తున్నాడు సత్యవతిని, ఏం చెబుతారు ఆ ప్రార్థనలో, ఆ ఒక్క బాలరూప స్వరూపంలో ఇదం తే ముఖాంభోజం, నీ ముఖారవింద ఉన్నదే అది అత్యంత నీలే, కొన్ని చోట అవ్యక్త నీలేరు అంటారు, అత్యంత నీల, చాలా నీలమైన రంగులో ఉండే ఆ ముఖారవింద ఉన్నదే, ఆ స్మరణ కావాలి. ఎందుకంటే మీ ముఖారవిందానికి ఒక విశేషమైన లక్షణం ఉన్నది. ఏమిటది ఆ లక్షణం అంటే ప్రఫుల్ల కమలాకర అన్నారు. ముఖారవింద ఎట్లా ఉంది? ప్రఫుల్ల కమలాకర, అది మీ ముఖారవిందాన్ని దర్శనం చేసుకుంటే చాలంట. ప్రఫుల్ల కమలాకర, కమలం లాంటి మీ మొక్క ముఖాన్ని చూసుకుంటే నా హృదయంలో కూడా మీ ఎట్లా ప్రేమ ఉన్నదే, మీ పట్ల ఆ ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమ కూడా కమలం ఎట్లా వికసిస్తుందో అట్లా వికసించిపోతుంది. అందుకని మీ యొక్క ముఖారవిందాన్ని దర్శనం చేసుకోవాలి. అదే కాకుండా సర్వసంతాపహారి అన్నారు. సర్వసంతాపహారి అంటే ఏమిటి? నిఖిల, నిఖిల సంతాపహారి. మీ ముఖారవిందాన్ని దర్శనం చేసుకుంటే అన్ని రకాల తాపాల నుంచి మనం ముక్తులైపోతాం. ఏమిటా తాపం? విరహ తాప. ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన తాపాల గురించి మాట్లాడుకోవట్లా ఇక్కడ. నిఖిల సంతాపహారి, మిమ్మల్ని చూడాలి చూడాలి అనే ఒక ఆగ్రహం ఉన్నదే, ఆ ఆగ్రహానికి ఆ విరహలో ఒక ఏదో ఒక మనసుకి శాంతి, మనకి సుఖం కలగాలి అంటే మీ యొక్క ముఖారవింద యొక్క స్మరణ ఉన్నదే అది మాత్రమే కలిగిస్తుంది. ఎందుకంటే నీ ప్రపంచంలో ఉన్నాను, మిమ్మల్ని సాక్షాత్గా చూడలేకపోతున్నాను, చూడకపోయినా నాకు నా హృదయంలో మీ పట్ల విరహ భావన ఉన్నది, ఆ విరహ భావనతో కలిగిన తాపం ఉన్నదే, ఆ తాపాన్ని శమించడానికి ఏది పరిగిరాదు ప్రపంచంలో. మీ మనసులో, నా మనసులో మీ ముఖారవింద యొక్క దర్శనం ఉన్నదే, ఆ దర్శనమే నిఖిల సంతాపహారి అన్నారు. ఇంకోటి మూడోది ఏమిటి లక్షణ? లక్షణం ఏమిటి? మూడో అర్థం ఏమిటి? ఈ ముఖారవిందానికి మూడో లక్షణం ఏమిటంటే పరమానంద రసమయ, అంటే అన్ని రకాల రసాలు. నేను ఏది కోరుకున్నా నా హృదయంలో, ఎటువంటి రసాన్ని కోరుకున్నా ఆ రసాన్ని మీ ముఖారవింద నుంచి తాగవచ్చు. ఆ ముఖారవిందంలో అంత అద్భుతమైన గుణాలున్నాయి. అందుకని మీ ఇదంతే వపూర్ణాత, ఈ బాలగోపాల బాల స్వరూపంలో కూడా ముఖ్యంగా మీ ముఖారవింద ఉన్నదే, దాన్ని దర్శనం చేసుకోవాలి. దాంతోపాటు ఎందుకు ఈ ముఖారవిందంలో ఏంటి విశేషిస్తే ఏమిటంటే వృత్తం కుంటేలేరు, అవ్యక్త నీల, చాలా నీల గాఢమైన నల్ల రంగులో ఉన్నది, డార్క్ కలర్గా ఉంది. దాంతోపాటు వృత్తం కుంటేలేరు స్నిగ్ధ, ఆవృత్తం అయిపోయింది. ఎట్లా ఉందంటే మీ ముఖారవిందం ఒక కమల పువ్వు ఉన్నదే, ఏదో దానిలో ఎంతో తేనె ఉంది, మకరందం ఉన్నది, దానికోసం ఎన్నో తేనెతీగలు వచ్చి అవన్నీ చుట్టూగా కమల పువ్వులో ఆవృత్తమైపోయినాయంట. అట్లాగే మీ ముఖారవిందం గనక కమల పువ్వు అయితే మీకు ఉండే ఆ గుంగరాల జుట్టు ఉందే, అది ఎట్లాంటిది? ఆ తేనెతీగలు లాంటిది. అందుకని ఇదంతే ముఖాంబోజం అవ్యక్త నీలే వృత్తం కుంటైలే స్నిగ్ధ రక్తైశ్చ గోప్యా ముహోశ్చుంబితం. ముఖ్యంగా ఈ ముఖాల విందాన్ని మీ తలని ముఖాన్ని ఎంతో మంది గోపికలు వాత్సల్య భావంతో కానీ మాధుర్య భావంతో కానీ మళ్లీ 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 ముద్దు పెట్టుకొని ముహుస్తుంబితాంబింబ రక్తైశ్చ గోప్య వాళ్ల పెదవుల్లో ఉండే ఈ మకర ఉన్నదే అది మీ మొహంతా అంటుకుపోయి ఉన్నది. మనసి అవిరాస్తం అలం లక్షలాభై అంటే మీ యొక్క ప్రేమి గోపికలతో ఉండే ఆ సంబంధాన్ని నేను స్మరిస్తూ ఎల్లప్పుడూ ఇట్లా జీవిస్తూ ఉంటాను గాని నాకు ఎటువంటి ఆశ లేదు. అంటే కృష్ణుని స్మరించటం అంటే ఏమిటి, కృష్ణుడికి గోపికలతో ఉండే ఆ అన్యోన్య ప్రేమ ఉన్నదే ఆ ప్రేమని స్మరించటం. అందుకని నెక్స్ట్ శ్లోకంలో ఆ ప్రేమకి దండం పెడతాడు. నమో దేవ దామోదర అనంత విష్ణు. ఎప్పుడైతే ఆ గోపికల యొక్క ప్రేమని స్మరించారు సత్యవ్రతమని ఆయన హృదయంలో కూడా ప్రేమ పెరిగి ఎప్పుడైతే హృదయంలో ప్రేమ పెరుగుతుందో నామ సంకీర్తన తప్పితే ఇంకొక ఆశ్రయం లేదు భక్తులకి. నామ సంకీర్తన చేస్తూ ఉంటున్నాం చేస్తూ చేస్తూ ప్రేమ ఎప్పుడు పెరుగుతుందో ఆ సమయంలో నామ సంకీర్తన తప్పితే ఇంకొక ఆశ్రయం ఉండదు. కాబట్టి నమో ఎవరికి, దేవ దామోదర అనంత విష్ణు నామ సంకీర్తన చేశాడు. ప్రసీద ప్రభో దుఃఖ జలాబ్దిమంతం. ఏమిటి దుఃఖం, ఏమిటి ఇక్కడ విరహ దుఃఖ. ప్రేమ అంటే విరహ దుఃఖ. జల ఆబ్దిమగ్నం కృపాదృష్టి, నీ కృపాదృష్టి ద్వారానే దీనం బతాను, నేను అత్యంత దీనుడైపోయాను. ఆ దీనభావన మన హృదయం నా హృదయంలో కలిగింది. గృహాణేశ మామగ్ఞ ఇది అక్షిదృశ్య. అక్షిదృశ్య అంటే ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళిపోయాను, నేను తట్టుకోలేకపోతున్నాను, మీ విరహ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఈ ప్రపంచం నుంచి తీసుకువెళ్ళి ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు ఒక ఆధ్యాత్మిక స్వరూపాన్ని ఇచ్చి ఆధ్యాత్మిక కళ్ళుతో నిన్ను ఇది అక్షిదృశ్య నిన్ను చూడాలని అత్యంత కోరిక ఉన్నది అన్నాడు. అంటే రెండు శ్లోకాల్లో, నాలుగు ఐదు, ఈ రెండు శ్లోకాల్లో మానసిక దర్శనాన్ని వేడుకున్నాడు సత్యవ్రతముని. ఈ శ్లోకంలో సాక్షాత్ దర్శనం. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఎప్పుడైతే భౌతిక శరీరం ఉన్నప్పుడు, భౌతిక కళ్ళున్నప్పుడు భగవంతుని యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని మనం దర్శనం చేసుకోలేం. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఈ సహజీయ ప్రవృత్తిలో ఉన్నవాళ్ళు అదే అనుకుంటారు, ఈ భౌతిక ప్రపంచం ప్రాకృతిక శరీరమే ఆధ్యాత్మికంగా మారిపోతుంది అనుకుంటారు. కాదు, సాక్షాత్ మానసిక దర్శనం, తర్వాత సాక్షాత్ దర్శనం. ఇప్పుడు ఈ సాక్షాత్ దర్శనానికి కోరిక ఏమిటి, నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి నీ ధామానికి వచ్చి సచ్చిదానంద స్వరూపంలో ఉండి నిన్ను ఇది అక్షిదృశ్య ఈ యొక్క నా కళ్ళతో నిన్ను మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఒక అత్యంతమైన కోరిక ఉన్నది అని సత్యవ్రతముని ఈ యొక్క శ్లోకంలో ఆయన సాక్షాత్ దర్శనానికి వేడుకుంటాడు. ఏడో ఎనిమిదో శ్లోకంలో కుబేరాత్మజో బద్ద, ఈ రెండు శ్లోకాలు ఉన్నాయి. ఈ రెండు శ్లోకాల్లో కృష్ణుడు కుబేరుడు పుత్రుల్ని ఎట్లా ఉద్ధరించాడు దాని గురించి, కుబేరుడు యొక్క పుత్రుల యొక్క నలుకువేర్ మణగ్రీవ్ వాళ్ళిద్దరు యొక్క ప్రార్థనలు, తర్వాత ఈ అహంకారం అంటే మన పుట్టుకతో వచ్చిన అహంకారం ఉన్నదే, అంటే మనం ఏదో చాలా గొప్పవాళ్ళం, నేను ఇంత సంపాదించాను, లక్షాధిపతిని, కోటీశ్వరుడిని, బిలియనీర్ని అనుకునే ఆ ఒక అహంకారం ఉంది. దాని నుంచి మనం ఎట్లా బయటపడాలో, ఎట్లా జాగ్రత్తగా ఉండాలో దాని గురించి మనం రేపు చెప్పుకుందాం. మళ్ళీ నిన్న ఒక మాట చెప్పాను, ఈ లీలల్లో కృష్ణుడు ఎనిమిది తత్వాల్ని ప్రకాశించాడు, విరోధాత్మకమైన భావనని ప్రకాశించాడు. నిన్న దానికి ఒక పరిచయం మాత్రం ఇచ్చాను, దాని గురించి కొంచెంసేపు చెప్పుకొని మనం కొంతసేపు అంటే ఒక ఐదు నిమిషాలు చెప్పుకుందాం. ఒకటి, మొట్టమొదటిది అంటే కృష్ణుడెవరు, ఆత్మారామ అన్నారు. ఆత్మారామశ్చమనే అతనికి ఎటువంటి కు కోరికలు లేవు, అయినా కోరికలున్నాయి. ఏమిటా కోరిక? నేను పాలు త్రాగాలి, భక్తులు నన్ను శుద్ధి చెయ్యాలి అని కోరిక. మన కూడా కోరిక ఉంటుంది కదా, ఏమిటా కోరిక? నా గురించి ఎవరో నా గుణగాథ పాడాలి, నా గురించి ఎవరో మంచి చెప్పాలి అని మన కూడా కోరిక ఉంటుంది. ఎందుకుంది మనలో కోరిక? కృష్ణుడిలో ఉంది కాబట్టి మనలో ఉంది. ఒకటి, ఆయన ఆత్మారాముడు, ఏమి కోరికలు లేనుకుంటాడు. ఉన్నా కూడా కోరికలు ఉన్నాయి. ఎట్లానైనా ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ తత్వాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? దాని గురించి భక్తిని ఠాకూర్ వారు చెబుతారు. ఏం చెబుతారంటే, విరుద్ధ సామాన్యం తస్మిన్న చిత్రం. విరుద్ధ సామాన్యం అంటే కృష్ణుడు ఎవరు, భగవంతుడు ఎవరు అంటే, ఎవరిలో నోతే విరోధమైన భావనలు ఒకే చోట ఉండి కూడా విరోధంగా ఉండవు. ఎవరిలో అయితే సామాన్యంగా అయిపోతాయి, విరోధమైన భావనలు సామాన్యంగా అయిపోతాయో అతను భగవంతుడు. ఎట్లా? కృష్ణుడికి ఎంతో కోరిక, నన్ను శుద్ధి చెయ్యాలి, నాకు స్తోత్రం చెయ్యాలి అని ఎంతో కోరిక. ఎవరో పెద్ద సభ ఉందనుకోండి, ఆ సభలో ఎవరో స్టేజ్ మీద మీ పేరు పిలిచారు, మీకు తెలీదు, ఏదో కూర్చో ఉన్నారు స్టేజ్ మీద ఉన్నట్టు, హా ఫలానా దాస్ అన్నాడు. ఎంత మనం ఎగిరిపోయి హాహాహా ఏదో గాల్లో తేలిపోతూ ఉంటాం. ఎందుకు నా పేరు చెప్పారా, ఆ నా గురించి మాట్లాడారా? అదే అండి, ఆ కృష్ణుడు కూడా అట్లాగే అనిపిస్తుంది. ఎవరో కృష్ణుడు కనుక స్తుతి చేశారు, స్తోత్రం చేశారంటే ఆ గాల్లో ఎగిరిపోతాడు, నా గురించి మాట్లాడు, ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు, చూస్తుండు, వెయిట్ చేస్తుంటా అంట. ఎందుకంటే ఆ సైకాలజీ మనలో ఎందో కృష్ణుడిలో ఉంది కాబట్టి మనలో అది అటువంటిది. ఒకటి ఆయన ఆత్మకామ, రెండోది ఒకటి ఆత్మారామ. ఆత్మారాముడైనా కోరికలు ఉన్నాయి. ఏదో కోరికలు వచ్చాయనుకోండి కృష్ణుడు మనసులో, కోరికలు వస్తూనే వెంటనే కోరికలు తీరిపోతాయంట. అందుకని ఆయన పేరేమిటి? ఆత్మకామ. హృదయంలో కోరికలు రాబోటంతోనే వెంటనే తీరిపోతాయి. ఇప్పుడు మనకి ఏదో ఒక పిండి వండాలి, ఏదో తినాలి, లేకపోతే ఏదో జ్యూస్ తాగాలి అని కోరిక కలిగింది అనుకోండి, కలగంగానే ఏమనేం చేయాలి, దానికోసం చెప్పాలి, తీసుకోవాలి, జ్యూస్ చేయాలి, ఏదో నానా పకాలన్నీ పని చేసిన తర్వాత అది దాన్ని సాధించి ఆ వస్తువుని తర్వాత మన కోరికల్ని తీర్చుకోగలం. ఆ కృష్ణుడికి ఇవన్నీ ఏం చేయక్కర్లా, కోరికలు రాగానే అది తీరిపోతాయి. అంటే కృష్ణుడికి ఒకే పని ఏమిటి? ఎంజాయ్మెంట్ ఈజ్ ద ఓన్లీ వర్క్ ఫర్ కృష్ణ. మనకి పని చేసిన తర్వాత ఎంజాయ్ చేయాలి. కృష్ణుడికి అట్లా కాదు, ఆయనకు ఒకే పని, భోక్తారం యజ్ఞ తపసాం అన్నారు. ఏమిటి కృష్ణుడు? హీ ఓన్లీ ఎంజాయ్స్, హీ డజంట్ హావ్ టు వర్క్ ఫర్ ఎంజాయ్మెంట్. అది ఆత్మకామ. అయినా ఏం చేస్తాడు కృష్ణుడు? ఆ కోరికని తీర్చుకోవటానికి ప్రయత్నాలు కూడా చేస్తాడు. నాకు పాలు కావాలి, యశోద నాకు ఇవ్వలేదు, నేను ఆ పాలు కోసం నేను ఏడుస్తాను. ఇది ఆత్మకామ. ఇంకొక మూడోది ఏమిటి? కోపం వచ్చింది కృష్ణుడికి. ఏమిటా కోపం? యశోద నన్ను లేపలేదు, నాకంటే నాకు పాలు ఇవ్వటం కంటే ఇంకా గొప్ప పని ఉంది నా తల్లికి, నన్ను వదిలేసి వెళ్తుందా, ఇంకో పని చూసుకోవడానికి కోపం వచ్చింది. శాంతాకారం భుజగశయనం ఉంట కదా, ఆయన శాంతాకారుడు, అయినా కోపం వస్తుంది. ఈ రెండు విరోధ భాషలు ఉన్నాయి కదా. ఇది నాలుగోది ఏమిటి? అది కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. భయం వేసింది కృష్ణుడికి. ఎవరిని చూసి భయమే భయం పడిపోతుందో, యద్విభేతిం స్వయం భయం అన్నది కుంతిదేవి. గోప్యాదరే కృతాగసి దామతావత్ యాతే దశాష్టు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నీనీయ భయభావనయా సితస్య సమా విమోహ్యతి. మోహితుడైపోయింది. ఎట్లా? యద్విభేతిం స్వయం భయం సమా విమోహ్యతి భిర్యప్యద్విభేతి. భిర్ అపి యద్విభేతి అంటే స్వయం భయమే కృష్ణుడు చూసి భయపడిపోతుంటే ఈ కృష్ణుడు యశోదాను చూసి భయపడిపోతున్నాడే. ఇది నాలుగు విరోధాలు విరోధాభాసం అంటారు దీన్ని. దీన్ని కాంట్రడిక్టరీ ఫీలింగ్స్ అంటారు. ఇది నాలుగోది. ఐదోది ఏమిటి? ఈ కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, భయపడిపోయి యశోద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. యశోద వెనక నుంచి పరిగెత్తుకుంటూ కృష్ణుడు పట్టుకుందంట. ఎవరన్నా పట్టుకోగలరా? పట్టుకోలేరు. జవానో గ్రహిత్వ ఉపనిషత్తులు చెప్పకూడదు. కృష్ణుడు పరిగెత్తు పరిగెత్తుండి ఎవరు పట్టుకోలేరంట. పెద్ద పెద్ద యోగులు ధ్యానంలో కృష్ణుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించిన, మనస్సు వెళ్లిన వేగంలో కృష్ణుణ్ణి చేరాలి అని ప్రయత్నించినా కృష్ణుడిని పట్టుకోవటం వదిలేయండి, కృష్ణుడి యొక్క చరణకమలాల యొక్క సీమ ప్రాంతాల దగ్గర కూడా వెళ్లలేరు. తంతస్తు కోటి శతవత్సర సంప్రగమ్యం. వాయో తా మనసో మునిపుంగవానాం సోప్యస్త్యత్ ప్రపంచీ నవిచింద తత్వే గోవింద ఆదిపురుషం. అటువంటి కృష్ణుడు. ఇంకా ముందు యశోద ఏం చేసింది? కృష్ణుడు పట్టుకుంది. తర్వాత ఏం చేసింది యశోద? కృష్ణుడు బంధించింది. షీ బౌండ్ కృష్ణ. కృష్ణుడు పొట్టలో మొత్తం ప్రపంచం ఉంది. అటువంటి కృష్ణుడు కూడా బంధించింది. ఏమిటా బంధన? ప్రేమ బంధన. ప్రేమ బంధన ఇది. కృష్ణుడు కృష్ణుని యశోద ఆ ప్రేమతో బంధించింది. సర్వవ్యాపీన కృష్ణుడు కూడా బంధింపబడతాడు ఆ ప్రేమ వలన. ఇది విరోధాభాసం. ఇంకో విరోధాభాసం ఏమిటి? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కృష్ణుడు భోజనం పెడుతున్నాడు, ఆహారం పెడుతున్నాడు, అందరికీ కడుపు నిండా పెడతాడు. అటువంటి వాడికి ఆలికి ఆకలిస్తుందా? కృష్ణుడికి ఆకలేసింది ఏడవటం మొదలు పెడతాడు. ఆకలేసిందని ఏడవటం మొదలుపెట్టాడు. దేనికి ఆకలి కృష్ణుడికి? పాలు కాకల, అన్నాన్ని కాకల, ప్రేమకి ఆకలి. ఇది మళ్ళీ లాస్ట్ ఎనిమిది. ఏమిటి ఆనందం? దుఃఖపడిపోతాడు. పూర్ణాంద స్వరూపుడు కృష్ణుడు, దుఃఖం అంటూ లేదు, అయినా దుఃఖపడిపోతాడు. ఏమిటా దుఃఖం? కృష్ణుడికి ఏమిటా దుఃఖం? చాలా బాధపడిపోయాడు, ఏడవటం మొదలుపెట్టాడు. ఆ బాధలో ఏడవటం మొదలుపెట్టాడు. నాకు అది లేదు, ఇది ఇవ్వలేదు, అది లేదు, చిన్నపిల్లలు ఏడవటం మొదలెడతారు, బాధపడిపోతారుగా, అట్లా బాధపడిపోవటం మొదలుపెట్టాడు. ఇట్లా ఎనిమిది విరోధాత్మకమైన భావనల్ని కృష్ణుడు ఈ నీళ్లలో ప్రకటించి చూపించాడు. ఏమిటి? నేను భగవంతుణ్ణి చూడండి అన్నాడు. ఈ విరోధాత్మకమైన భావనలు ఉన్నాయి. కాంట్రడిక్టరీ థింగ్స్ కో ఎగ్జిస్ట్ ఇన్ హిమ్. ఎట్లాగోతే ఈశోపనిషత్తులో ఈ మాట చెప్పండి. ఏమిటి? తద్దేజతి తన్నేజతి తద్దేజతి. కృష్ణుడు ఏం చేస్తాడంట? నడుస్తూ వెళ్తూ ఉంటాడంట. తన్న ఏజతి నడవడు. తద్దూరే, కృష్ణుడు ఎక్కడున్నాడు? చాలా దూరంగా ఉన్నాడంట. తద్వాంతికే, దగ్గర కూడా ఉన్నాడు. దూరంగా ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, ఏమిటాయనిది? ఇది తస్మిన్న చిత్రం. దీనిలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. దేనిలో? విరుద్ధ. ఈ విరోధాత్మకమైన భావనలు సామాన్యంగా ఉంటాయి, సమన్వయమైపోతాయి. అందువలన కృష్ణుడు గురించి ఏమి చెప్పినా నిజమే. కృష్ణుడు దూరంగా ఉన్నాడా? ఉన్నాడు. దగ్గరకు ఉన్నాడు? ఉన్నాడు. కృష్ణుడు మంచివాడా? ఉన్నాడు. చెడువాడు? చెడువాడు. కృష్ణుడు బుద్ధిమంతుడు? బుద్ధిమంతుడు. మూర్ఖుడు? మూర్ఖుడు. రెండు. అంటే కృష్ణుడు ఏది చెప్పినా సత్యమే. భగవంతుడా? భగవంతుడు. భగవంతుడా? పావనుడా? పావనుడు. యశోద ముందేమిటి? భగవంతుడా? కృష్ణుడు ఎంతో నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు యశోద ముందు. ఏమిటి? నేను భగవంతుణ్ణి, నేను భగవంతుణ్ణి అని చూపించడానికి ఎంత ప్రయత్నించినా యశోద ముందు యశోదాకి నచ్చ చెప్పలేకపోయాడు. అది ఈ యొక్క లీలలో విరుద్ధ సామాన్యం తస్మిన్న చిత్రం. ఆ మాటని చక్కగా ప్రపంచానికంతా చూపించాడు. నేను సర్వవ్యాపి అయినా నేను బంధంలో చిక్కుపోతాను. నా భక్తులు, నేను ఎంత శక్తివంతుడు అయినా నా భక్తులు నాకంటే శక్తిమంతులు. ఎందుకు? ఆ ప్రేమ యొక్క స్వభావమైనది. భగవంతుడు కాబట్టి సర్వశక్తివంతుణ్ణి, అయినా నా ప్రేమ నదే. ఎక్కడుంది? నా ప్రేమ నా భక్తుల హృదయాల్లో ఉంది కాబట్టి ఆ ప్రేమ నాకంటే బలవంతమైనది. కాబట్టి నా భక్తులు నాకంటే బలవంతులు, శక్తివంతులు. అందుకని భక్తేర్జితత్వం ఆఖ్యాపయంతం అన్నారు. అది ఈ దామోదరాష్టకంలో ఉండే కొన్ని రహస్యాలు. ఈ కుబేరాత్మజోబద్ధ నమోరాధికాయ ఈ రెండు శ్లోకాల్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. చెప్పుకున్న తర్వాత ఇంకా రెండు మూడు ఒక లీల, పూతనావధము, భూతనామోక్షము, లేకపోతే ఇంకేదో ఒక ముఖ్యమైన లీల, ఈ యొక్క ద్విజపత్నులు ఉద్ధరించి ఆ లీల, దాని గురించి చెప్పుకుందాం. ఎందుకంటే దానిలో కూడా ఒక మంచి మంచి మాటలు ఉన్నాయి కృష్ణుడి గురించి. ఈ అనర్థ నివృత్తి, దాంతో కూడా కొన్ని మాటలు చెప్పుకుందాం రేపు. దామోదరాష్టకం కీ జయ, సత్యరత్మునికి జయ, శిల ప్రభుపాదికి జయ.